రోజుల్లో మాత్రమే పబ్లిక్ గా గురుదేవుల పనికి 15 అక్టోబర్ నుంచి నేను పూర్తిగా అంకితం అయిపోతున్నాను. కొంచెం ఉచ్చస్తరీయ పనులున్నాయి. అదేంటో ఈ 4-5 రోజుల్లో నేను చెప్పబోతున్నాను. అందువల్ల చాలా మందిని నేను అడిగింది ఏంటి అంటే, వీళ్ళున్న వాళ్ళందరూ కూడా మన వాళ్ళు, మీ బంధువులు, మీ మిత్రులు, ఇక్కడికి రాగలిగితే నా దృష్టిలో అది మీకు చాలా మంచి అవకాశం. మీ దృష్టిలో మీ ఇష్టం. ఎందుకంటే యూనివర్సిటీ గురించి ముఖ్యంగా మానవ జాతికి ఆలోచన విధానాన్ని మార్చేటటువంటి యూనివర్సిటీకి గురువు గారు స్థాపించారు హరిద్వార్లో. అందులో నాకు కూడా ఒక పాత్ర ఇచ్చారు ఆయన. యూనివర్సిటీ గురించి చాలా గొప్పగా బయట చెప్పవచ్చు, కానీ చదువుకునే వాళ్ళకి చెప్పటానికి బయట చెప్తూ ఉంటే చదువుకునే వాళ్ళకి చెప్పలేము, అది బాధ. అందుకంటే ఇంకేం లేదు. అంతేత చదువుకోదలుచుకున్నటువంటి వాళ్ళకి, ముఖ్యంగా పరమపూజ్య గురుదేవుల యోగశిల్పులకి కొంచెం చాలా కఠిన సమయం ఆసన్నం కాబోతోంది. ఇంకా వాళ్ళు స్టూడెంట్స్ గా మారాల్సి వస్తుంది. ఇది ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కనుక నేను ఎక్కడున్నా ఇంటర్నేషనల్ గానే ఆ క్లాసులు తీసుకుంటాను. ఇంచేత కంప్యూటర్, వెబ్సైట్ కనెక్షన్స్ ఉన్నవాళ్ళు ఆ క్లాసులు వినొచ్చు. కానీ ఆ క్లాసులే స్టూడెంట్స్కి మాత్రమే చెప్తాను తప్ప, చెప్పింది ఆచరించటానికి టైం కావాలి అనుకునేటటువంటి వాళ్ళకి మాకు టైం లేదు. ముసలన్న అయిపోతున్నాను కదా. దాంట్లో చాలా ముఖ్యంగా ఏంటి అంటే, అసలు ఆ వైద్య విధానం యొక్క ఆధారము 5 సంస్థలు చాలా బాగా పనిచేస్తున్నాయి ప్రపంచంలో. పరమ పూజ్య గురుదేవులు 5 సంస్థల్ని కలిసి పనిచేయమన్నారు. ఆ సంస్థలకు అది అర్థం కావటండి. అదొక బాధ్యత కూడా నాకు ఉంది. నేను ఉదాహరణ ఇస్తూ ఉంటాను, మీరు దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేశానికి మీద ఆక్రమణ జరిగినప్పుడు, ఈ మాట ఎందుకంటున్నాను అంటే, నాకు తెలిసి భారతదేశం ఎవరి మీద ఆక్రమణ చేయలేదు ఎప్పుడూ కూడా చరిత్రలో. మీకు తెలుసుకోతే చెప్పండి. ఇతర దేశాల మీద భారతదేశం ఎప్పుడూ ఆక్రమణ చేయలేదు. కానీ ఎవరైనా ఆక్రమణ చేస్తే జవాబు ఇవ్వాలి కదా. జవాబు ఇవ్వటానికి స్థల సైన్యము, జల సైన్యము, నేవీ అంటే వాయు సైన్యము, ఎయిర్ ఫోర్స్ అంటే, ఈ మూడు కూడా ఎవరు మన మీద ఆక్రమణ చేశారో వాళ్ల మీదకే వెళ్తుంది. కానీ విభిన్న దిశలలో వెళ్తుంది, విభిన్న స్థాయిల్లో వెళ్తుంది. అంచేత నేవీ నేర్చుకునేవాడు మిలిటరీ వాడు నేర్చుకునేది నేర్చుకోడు. ఎయిర్ ఫోర్స్ లో ఉన్నవాడు నేవీ మిలిటరీ వాడు నేర్చుకున్నది నేర్చుకోడు. ఇది స్పష్టంగా తెలుసు కదా మీకు. కానీ ముగ్గురికి ఒకటి తెలియాలి, లక్ష్యం ఏమిటి అంటే దేశరక్షణ. కానీ దేశరక్షణలో వీళ్ళు ముగ్గురు కలిసి పనిచేస్తారు తప్ప ఒకే తలంలో చేయరు. వీడు వీడు షేక్ హ్యాండ్ ఇచ్చుకుని పదండి కలిసి వెళ్దాం అండు, వీడు భూమి మీద వెళ్తూ ఉంటే వాడు నీటిలో వెళ్తూ ఉంటే ఇంకోడు ఆకాశంలో వెళ్తూ ఉంటాడు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి నేను చెప్తుంది. అలాగే ఆధ్యాత్మిక సంస్థలన్నీ కూడా మానవ జాతిలో ఉన్నటువంటి దైవత్వాన్ని వికసింపజేయటానికే ఏర్పడ్డాయన్నీ కూడా. ఏ మతమైనా మతం యొక్క ముఖ్య ఉద్దేశ్యం మతాన్ని ప్రచారం చేయటానికి కాదు. మతాన్ని అవలంబిస్తున్నటువంటి వాడు తను దైవంగా మారాలి. దేశకాల పరిస్థితులు బట్టి, వాతావరణాన్ని బట్టి, ఇందాక సైన్యం గురించి చెప్పానే, నియమాలు మారుతూ ఉంటాయి, పరిస్థితులు మారుతూ ఉంటాయి, ఉపాసనా విధానం మారుతూ ఉంటాయి, సాధన విధానం మారుతూ ఉంటాయి, ఆరాధన విధానం మారుతూ ఉంటాయి. కానీ లక్ష్యం అర్థమైనప్పుడు వీళ్ళందరూ కలిసి పనిచేయవచ్చు. దానికి శ్రీరామకృష్ణ పరమహంస ఉదాహరణ నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను. సకల దేవతల్ని అన్ని మతాలను ఆయన పద్ధతిగా తనలో తాను దాన్ని అన్వయించుకుని చూపించి ఆ తర్వాత శ్రీరామ్ శర్మ ఆచార్యగా వచ్చినప్పుడు ఈ సకల దేవతా స్వరూపాలకి బీజం అయినటువంటిది, తల్లి అయినటువంటి వేదాలకి మాత, దేవతలకి మాత, విశ్వానికే మాత. గాయత్రి మంత్రంలో ఇది చాలా మనం పట్టించుకున్నటువంటిది. గాయత్రి మంత్రం చేస్తే అన్ని దేవతా స్వరూపులే. గాయత్రి మంత్రం చేస్తూ ఉంటే అన్ని వేదాలు. గాయత్రి మంత్రం చేస్తూ ఉంటే విశ్వమంతా కూడా మీకు లోబడుతుంది. దీన్ని అవగాహన చేసుకోవటానికి, కావలసిన దానికి అవగాహన చేసుకోవటానికి మన సినిమాలో చాలా అద్భుతమైనటువంటి పాటలు వచ్చాయి. గురువుగారు ప్రజ్ఞాగీతి పెట్టించండి అంటూ ఉంటారు. ఇందాక ప్రజ్ఞాగీతి పెట్టింది, మీకు ఎంత అర్థమైందో నాకు తెలీదు. అంచేత నేను ఆ సినిమా వాళ్ళని అతి త్వరలో అడగబోతున్నాను, బాబు మీరు ఇంత మంచి మంచి పాటలు రాశారు, అలా రాయగలిగినటువంటి వాళ్ళు ఈ భావంతో రాయండి అని నేను, అదొక కార్యక్రమం ఉంది నాది. ఇంకా ఈ పనులన్నీ చేస్తున్నప్పుడు కొంచెం శారీరకంగా మీకు దూరం అవుతాను. మిగతా విషయాలు నాకు దగ్గరగా ఉన్న వాళ్ళకి దగ్గరికి మీరు అవ్వగలిగితే నిరంతరము మీరు నా లింక్లో ఉండవచ్చు. ఒకసారి ఈ పాటని జాగ్రత్తగా వినండి. అక్కడ అడుగుతాడు ఒక భక్తుడు హీరో, ఇక్కడ గురువుగారు ఇప్పుడు అడుగుతున్నాడు. రివర్స్ అయింది బండి. మనం ఇంతవరకు దేవతల్ని అడుగుతున్నాం, భగవంతుడిని అడుగుతున్నాం, మాకు ఇది ఇవ్వండి, ఇది ఇవ్వండి, ఇది ఇవ్వండి, మేము చాలా బాధలో ఉన్నాం. గురువులే స్వయంగా ఇప్పుడు మా పని చేయండి అయ్యా బాబు మీరు. కానీ ఇది చేసేవాళ్ళు ఎప్పుడూ ఉన్నారు. ఇప్పుడేంటి అంటే పరమ పూజ్య గురుదేవుడు మీకు డైరెక్ట్ గా ఈ పాటలో వినబోతున్న మహాత్ముల యొక్క శక్తి ఎంత మీకు ఇవ్వటానికి రెడీగా ఉన్నారు. వినండి, భావంతో వినండి, అర్థం చేసుకుని వినండి. ఆ ఫోటోలన్నీ చూడండి. నడిపించరావా అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఆయన పరిగెట్టిస్తున్నాను అంటున్నారు గురువు గారు. మీరు పరిగెట్టండి. ఫోటోలు చూడండి, ఎవరెవరిని చూపిస్తున్నాడు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళందరూ కూడా పరమ పూజ్య గురుదేవులు మనకిచ్చే మార్గదర్శనానికి ఆధారాలయ్యారు. వీళ్ళందరూ కలిసి వీళ్ళు చేసిన పనినంతటినీ కలిపి మానవ జాతికి మనం ఒక దిశని ఇవ్వాలి 3 సంవత్సరాలలో. లక్ష్యం అది. అంచేత ఇక్కడ మనం కొత్తవేం చెప్పటంలే. ఆ మహావీరుడు, ఆ బుద్ధుడు, ఆ క్రైస్టు, ఆ మొహమ్మద్, ఆ మహావీరుడు, ఆ సిక్కు గురువులు, ఆ మొహమ్మద్, వీళ్ళందరూ చెప్పినవే ఏకైక క్షేత్రంలో ఒక్కొక్క చోట వాళ్ళకు అనువుగా చెప్పారు. ఇందాక నేను చెప్పాను ఎయిర్ ఫోర్స్ ఒకలాగా చెప్తుంది, జల నేవీ ఒకలాగా చెప్తుంది, మిలిటరీ ఒకలాగా. కానీ వీళ్ళ లక్ష్యం, ఆ లక్ష్యాన్ని జాగ్రత్తగా గమనించుకోండి. అంటే లక్ష్యాన్ని చూడండి, పాట కాదు. ఇప్పుడు పాటలో అడుగుతున్నాడు ఇమ్మని, గురువు గారు కురిపిస్తున్నారు, పట్టుకునేవాళ్ళు పట్టుకోండి. ఆ పట్టుకునే వాళ్ళ కోసము నా 15th నుంచి అంకితం. పట్టుకునే వాళ్ళకి మాకు ఇది ఉంది, అది ఉంది, మీరు అన్నీ చేసుకోవచ్చు, మీరు ఇల్లు వదిలి రావక్కర్లేదు. వారానికి 1 గంట నేను చెప్పింది, మిగతా 6 రోజులు మీ వ్యక్తిగత జీవితంలో సాధన చేసుకోండి. వ్యక్తిగత జీవితంలో ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు వాడు కాలేజీలో చదువుతాడు, కానీ ఇంజనీర్ అయ్యాక ఎక్కడుంటాడు? కుటుంబంలో ఉంటాడు, సమాజంలో ఉంటాడు, వ్యక్తిగత జీవితం మారుతుంది. ఇంచేత మీరేం మారిపోక్కర్లే, మీరు ఎక్కడికి వెళ్ళిపోక్కర్లే. కానీ ఏం చెయ్యాలో తెలుసుకోవాలి. అది గురువు గారు అందజేసింది. వీళ్ళందరి కార్యక్రమాల కంటే రెండు మెట్లు ముందున్నారు ఆయన. అది ఎలా ఉన్నారో నేను చెప్పబోతున్నాను ఇవాళ క్లాసులో. ముందు ఈ పాట అర్థం చేసుకో. ప్రతిదీ కూడా ఉపయోగించుకోవటం నేర్చుకోండి. చెప్పింది మననం చేసుకోండి. ఖాళీగా కూర్చోకండి. ఈ 3 సంవత్సరాలలో ఒక దివ్య శక్తి ధారలు ప్రవహిస్తున్నాయి. కొంచెం మీరు దాంట్లో ఉంటే, గురుదేవులు ఎప్పుడు ఏం చెప్పేవాళ్ళు అంటే, మూలపడినటువంటి ఒక చిన్న కాగితం ముక్క కూడా ఒక సుడిగుండం వస్తే ఎక్కడికి వెళ్ళిపోతుంది? అదేం చేయకలేదు, సుడిగుండంలో ఇరుక్కుండేది. మీరు ఆ డైరెక్షన్ అర్థం చేసుకోండి. ఆ మానసిక స్థితి కరెక్ట్ గా ఉంచుకోండి, లాక్కోండి. వీళ్ళందరి పనులు మనం చేయబోతున్నాం. మీరు ఏం చేస్తున్నారు, మీ అర్హత ఏంటి అని ఆలోచించకండి. మీరు చేయగలుగుతారు. ఎలా చేయగలుగుతారో ఇవాళ నేను మీకు చెప్పబోతున్నాను. ఈ అమృత గుణం అనేది ఇవాళ కాదు మనం నేర్చుకునేది, కొన్ని వేల సంవత్సరాల బట్టి అరిస్టోటిల్, ప్లాటో, సాక్రటీస్, విదేశీయుల గురించి. మన గురించి మాట్లాడుకుంటే ఎంతమంది ఋషుల పేర్లో మనం చెప్పగలం. ఈ అమృత గుణాన్ని గాయత్రి మంత్రం ద్వారా మీరు పొందబోతున్నారు. ఎలాగా అన్నది, గాయత్రి మాత యొక్క కామధేను స్వరూపం. గురువుగారు ఎప్పుడో చెప్తూ ఉంటారు కదా, పరశువేది, కల్పవృక్షము. అంచేత ఆ కామధేను స్వరూపం వీళ్ళందరూ ఉపయోగించుకున్నారు ఒకప్పుడు. ఇప్పుడు మొత్తం మనం అందరం కూడా ఉపయోగించుకుని ప్రపంచానికి అమృతాన్ని ఇవ్వాలి. త్యాగ నివృత్తి, కల్పవృక్షం. త్యాగం ఎందుకు చేస్తాం? ఇది అక్కర్లేదు, అది కావాలి, ఆ కల్పన, ఆ కోరిక తీరాలి అంటే ఇది త్యాగం చేస్తాం. ఆ మహనీయుల పేర్లందరినీ చూపించాడు కదా, గాంధీ గారు, నెహ్రూ గారు, సుభాష్ చంద్రబోస్, మన ఆంధ్రప్రదేశ్ కారణమైనటువంటి పొట్టి శ్రీరాములు గారు, వీళ్ళందరూ కూడా త్యాగం చేశారు. కానీ ఒక కోరికతో. ఇట్టి త్యాగాలు కావు అవి. అలాంటి కల్పవృక్షం గాయత్రి మంత్రం ద్వారా పరమ పూజ్య గురుదేవులు మనకు అందించారు. ఎలా అందించారు అనేది కూడా ఇవాళ మీకు చెప్పబోతున్నాను. ఒకటి కామధేనువు, అమరత్వం. రెండోది కల్పవృక్షము, ఈ త్యాగశీల. త్యాగం అంటే త్యాగం చేయమంటేనే, పెద్దదాని కోసం చిన్నదాన్ని వదలమంటున్నాం అనేది గుర్తుంచుకోండి. మనం పిచ్చివాళ్ళని త్యాగం అంటే వదిలేశాం అనుకుంటాం. వీళ్ళు దేనికోసం వదిలేరు? పెద్దదాని కోసం వదిలేరు. ఆ కల్పవృక్షం మీకు అందబోతోంది ఇవాళ. ఆ
ప్రేమను నడిపిను కదా అను అను వెలసిన వ్యాధులు బాధలు ముసిరే వేళ మృత్యువు కోరలు సాకే వేళ గుండెకు బదులుగ గుండెను పొరిగి కొనవు పిరులకు ఊపిరులోగి జీవన దాతలై వెలిగిన మూర్తుల
మూడోదేంటి పరశువేది. బంగారం ఇనువులాగా మారటాన్ని రోగం అంటాం. పరశువేది మొదలెట్టేస్తే ముట్టుకుంటే ఇనువు బంగారంగా మారుతుంది. మన జీవితాలలో ఉన్నటువంటి బాధల్ని తొలగించేటటువంటి ఆ మహనీయులందరూ కూడా ఈ పరశువేది తత్వాన్ని గాయత్రి మంత్రం నుంచే తీసుకున్నారు. అందుకే దీన్ని వేదమాత వేదమాత విశ్వమాత అంటాం మనం. ఈ మూడు కూడా సాధన చేసుకుని ఈ అమరగుణాన్ని ఈ త్యాగ గుణాన్ని ఈ సేవా గుణాన్ని చేసుకోదలుచుకున్నటువంటి వాళ్ళకి భారతదేశంలో ముఖ్యంగా ఐదు సంస్థలు చాలా గొప్ప పనిచేసాయి. కావలసింది ఏంటంటే ఈ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కలవాలి, లక్ష్యం కోసం కలవాలి. లక్ష్యం ఏంటి? ఓ మతం కాదు, ఓ దేవత కాదు, మీలో దేవత్వాన్ని వికసింపజేయాలి, మీరు భగవత్ స్వరూపులుగా మారాలి. దీనికి కావలసినటువంటి ఆధారంలో అనేక మంది మహనీయులు కలిసి చేసిన పనిని గురుసత్తా అని పరమ పూజ్య గురుదేవులు చెప్తూ ఉంటారు. గురుసత్తాని ఒకసారి చూడండి. వీళ్ళందరూ గుర్తుస్తున్నారు కదా, కొంచెం ఒక్కొక్కటి క్లోజప్ చేయమా. మీకు కనిపిస్తుందా సైజు? క్లోజప్ అక్కర్లేదుగా, కనిపిస్తే ఓకే, అదే సైజు వస్తుందా? చిన్నేళ్ళు ముడమ్మ ఆహారాన్ని ఎలా తీసుకోవాలి? ఆహారం అంటే ప్రసాదం. ప్రసాదంగా ఏం తీసుకున్నా మీకు చాలా గొప్ప పని చేస్తుంది. అందువల్ల ఈ ఆశ్రమంలో వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రసాదం తీసుకుని వెళ్ళమని చెప్తే చాలా మంది తీసుకుని వెళ్ళరు. టీచర్గా వాళ్ళని మూర్ఖులు అని తిడతాను, మామూలుగా పాపం వెళ్ళలేదు అనుకుంటాను. మీ ఇష్టం, రెండు మాటలు మీరు మీకు ఎలా అన్వయించుకుంటే అలా అన్వయించు. ఎప్పుడు ఏ దేవాలయానికి వెళ్ళినా ఏ సంస్థకు వెళ్ళినా వాళ్ళు ప్రసాదం పెట్టకపోతే ప్రసాదం అడగండి, అడిగినా పెట్టకపోతే శ్రీకృష్ణుడు చేసిన పని గుర్తుంచుకోండి. రాజస్వ యజ్ఞంలో అందరికీ అన్ని బాధ్యతలు ఇచ్చి శ్రీకృష్ణుడు ఒక బాధ్యత తీసుకున్నాడు. మీకు తెలుసా ఏంటో ఆ బాధ్యత? బాధ్యత ఎంగిలాకులెత్తడం. పరమ పూజ్య గురుదేవులు ఒకసారి చెప్పారు, ఒకవేళ మీకు ఎవరు ప్రసాదం ఇవ్వకపోతే వారు పారేసిన ఎంగిలిలోంచి ప్రసాదం తీసుకు తినండి అని. మనం తెలుగు వాళ్ళకి సత్యనారాయణ వ్రతం చాలా బాగా తెలుసు. నేను చెప్పింది కరెక్టేనా? ప్రసాదం వద్దంటే ఏమైంది? ఆ మూర్ఖత్వం ఇక్కడ చేయకండి, అది నేర్పాలి మనం. ఇంచేత మన ఈ ఆశ్రమంలో భోజనం అనే మాట ఎత్తేయండి. భోజనం చేసి వెళ్ళండి అనకండి, ప్రసాదం తీసుకుని వెళ్ళండి. ఇక్కడ భోజనం మనమేం పెడతాం? ప్రసాదం ఎలా తినమన్నాడు? పెట్టడానికి లేకపోతే ఎంగిలాకు మీద ఇది తీసుకుని తినండి. ఇంచేత ఎంత ఉంది ఎంత వండామో అందరికీ సరిపోతుందా అని కాదు ప్రశ్న, అందరికీ ఇచ్చామా లేదా అలా అని చెప్పి వండగలిగి ఉండి కూడా ఇవ్వకపోతే అది మంది మనం మోసం చేసుకుంటాం. అంచేత దీన్ని తలకిందులుగా అర్థం చేసుకోకండి. అంచేత ఖచ్చితంగా ఆ ప్రసాదం యొక్కది అందరిల్లు అని పేరు పెట్టుకుంది ఆమె ఆశ్రమానికి. ఆ మాటకి అర్థం కూడా ఇప్పుడు మర్చిపోయారు మనుషులు. కానీ రాబోయేటటువంటి రోజుల్లో అక్కడ జరిగే చమత్కారాలు మీరు విన్నప్పుడు గాయత్రి మంత్ర చమత్కారం అని అర్థం చేసుకోండి. నెక్స్ట్, ఈయన గురించి ఒకే మాట ఏం చెప్పాలి అంటే వేదాల తర్వాత చెప్పవలసినది ఈయన చెప్పాడు. అంటే నారద దేవర్షి తర్వాత స్థాయికి ఈయన ఎదగటానికి చేసిన ప్రయత్నాన్ని పరమపూజ్య గురుదేవుడు ఇంకాస్త ముందుకు తీసుకెళ్లి మొత్తం మానవ జాతికి అందజేశాడు. మొత్తం మానవ జాతికి అందజేశాక ఎవరైనా నేర్చుకోవచ్చు, అది అర్థం చేసుకోండి. ఐన్స్టీన్ చాలా కష్టపడి తన ఫార్ములా కనిపెట్టాడు, కానీ ఇప్పుడు 10వ క్లాస్ కొన్నాడు చెప్పగలడు ఐన్స్టీన్ ఫార్ములా అంటే ఏంటని. వాడు ఆ ఫార్ములాని కనిపెట్టలేడు, కానీ కనిపెట్టింది అందరికీ అందజేస్తే అందరూ నేర్చుకోవచ్చు. అంచేత శ్రీ అరవిందులు కనిపెట్టినటువంటి ఋషాతీతమైన అనే మాట నేను ఎందుకు వాడతాను అంటే ఋషులు చెప్పిన దాని తర్వాత ఆయన చెప్పాడు. సూప్రామెంటల్ డిసెంట్ గురించి చెప్పాడు చాలా స్పష్టంగా. ఆయన ఏం చెప్పాడు అంటే అలీపూర్ జైల్లో ఉరిశిక్ష పడేటటువంటి పరిస్థితిలో ఒక సంవత్సరం మగ్గాడు ఆయన. చావు బతుకుల మధ్య ఉన్నాడు బ్రిటిషర్స్ జైల్లో, ఉరిశిక్ష గ్యారంటీగా పడుతుంది అన్న పరిస్థితి ఆయనది. అక్కడ స్వామి వివేకానంద సశరీరముగా వచ్చి ఆయనకి మనస్సు తర్వాత ఇంకొక స్థితి ఉన్నది, దాన్ని సూప్రమైండ్ అంటాం. ఋషులు మనస్సు గురించి మాత్రమే చెప్పారంటే ఋషులకి తెలియదు అనుకోకండి, అప్పుడున్న మానవ జాతి అది కావాలి. అంచేది ఇక్కడ ఋషుల్ని కించపరచడం కాదు, మనం ఎదిగాం. ఎదిగిన వాళ్ళు ఋషుల స్థాయికి కూడా మనం అందుకోలేకపోతున్నాం, అది బాధ గురువుగారికి. అంచేత ఆయన జీవిత చరిత్ర మీరు చదివినప్పుడు అన్ని ఋషుల కార్యక్రమాలకి ఆయన నూతన ప్రాణం వేశారు. దేవాత్మ హిమాలయాల్లో ఆ ఫోటో చూడండి, నేను ఎప్పుడు చూపిస్తూ ఉంటాను మీకు ఆ బొమ్మ. అంచేత ఈ ఫోటో మీ అందరింట్లోనూ ఉండాలి, ఇది నిజమైనటువంటి తీర్థము. అందరూ ఇది తీసుకోండి. నేను చెప్పాను కదా ఓ సినిమాకి వెళ్తూ ఉంటారు, దానికి డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు, దీన్ని ఇంట్లో పెట్టుకోకపోతే. ఇంకేంటే ఇది దీని గురించి నేను చెప్తున్నాను. ఈ ఋషులందరూ ఇక్కడ చేసినటువంటి కార్యక్రమాన్ని హిమాలయాల్లోకి ఇప్పుడు వెళ్తే మీకు కనిపించదు. అంచేత గురువు చేసినటువంటి పరమపూజ్య గురుదేవులు చేసినటువంటి సాధన తీవ్రత ఎంత అంటే మొత్తం హిమాలయాన్ని ఆయన శాంతిగుంజికి దింపారు. మీకు హిమాలయాల్లో ఏం దొరకదు. 1971 నుంచి అనేక సార్లు నేను హరిద్వార్ వెళ్ళాను, ఎప్పుడు హిమాలయాలకు వెళ్ళినా గురువుగారు ఆపేసేవారు. ఏముంది అక్కడ, మంచులుంటాయి, చల్లటి నీళ్లుంటాయి, భగీరథ శిల చూసి వస్తారు, భగీరథుడు కనిపిస్తాడా మీకు. కానీ ఈ హిమాలయాలలో, ఈ హిమాలయాలు ఎక్కడున్నాయి, అక్కడ అందరి ఋషుల కార్యక్రమాలు ఆయన జీవితంలో ఎలా చేశాడో చేసి సాధన చేసి మీకు అందజేశాడు. అందరు ఋషుల్ది, ఏ ఋషిది కావాలంటే అది. కానీ ఋషిది తర్వాత శ్రీ అరబిందో రావాలి. శ్రీ అరబిందో వ్యక్తిగతంగా చెప్పగలిగాడు, పరమపూజ్య గురుదేవులు దాన్ని మొత్తం పంచవీరభద్ర సాధనగా మానవ జాతికి అందజేశారు, ఆ కార్యక్రమాలు మనం నేర్చుకోవాలి. నెక్స్ట్, ఈయన గురించి చాలా తక్కువ మందికి తెలుసు. చాలా మందికి తెలిసిన పేరు ఏంటంటే నమస్కారంస్ మాస్టర్ సివివి అంటే రోగాలు పోతాయి. పరమపూజ్య గురుదేవులు రోగ నివారణకి ఒక అద్భుతమైనటువంటి సాధన అందజేశారు, అగ్నిని అందజేశారు. కానీ మీకు అగ్నిని ఉపయోగించుకోవటం రాదు. అగ్ని ఒక చిన్న అగ్గిపుల్ల మొత్తం పల్లెటూరిని కాల్చేయవచ్చు, అదే చిన్న అగ్గిపుల్ల మీ కడుపు నింపటానికి ఆహారాన్ని కూడా తయారు చేస్తుంది. అగ్నిని ఉపయోగించుకోవటం మనకి రాదు. ఆ అగ్నిని ఈయన మేడం బ్లావెట్స్కి యొక్క సీక్రెట్ డాక్టర్ అనే పుస్తకంతో నేర్చుకున్నాడు. జత బ్లావెట్స్కి రాసినవన్నీ కూడా అక్షర సత్యాలు అని పరమపూజ్య గురుదేవులు తన జీవిత చరిత్రలో మొదటి 3 పేజీల్లో ఒక లైన్లో రాశారు. తన జీవిత చరిత్ర రాస్తూ బ్లావెట్స్కి గురించి ఎందుకు రాశారు అని కూడా చదువుతున్న వాళ్ళు ఒక్కసారి అడగరు. దాన్ని సూక్ష్మీకరణ సాధన అంటాం. ఏం చేసింది వీళ్ళిద్దరు, సివివి గారు, వీళ్ళు మొత్తం థియోసాఫికల్ సొసైటీ చేసేది ఏంటి అంటే మన భౌతిక శరీరాన్ని కాదు ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ శరీరాలని కూడా ఉపయోగించుకోండి అని ఈ సంస్థ చెప్తుంది, థియోసాఫికల్ సొసైటీ. నెక్స్ట్ లారీ మహాశయ. ఈ లారీ మహాశయ చాలా విచిత్రమైనటువంటి వ్యక్తి. పరమ పూజ్య గురుదేవులు ఎప్పుడు కూడా కిందటి జన్మలో నేను శ్రీరామకృష్ణ పరమహంసని, దానికి ముందు సమర్థ గురు రామదాసు, దానికి ముందు కబీర్ దాస్. ఈయన అదే అంటాడు, కిందటి జన్మలో నేను కబీర్ దాస్ గురువు గారికి దానికి ఉన్నటువంటి మాట అర్థం చేసుకుని కబీర్ దాస్ గా చేసే పనిని కబీర్ దాస్ గా ఈయన కొనసాగించాడు. శ్రీరామ శర్మ ఆచార్య దాన్ని ఇంకా ముందుకు లాగాడు. శ్వాస అంటే ఏమిటి, శ్వాసను ఎలా ఉపయోగించుకోవాలి, చాలా ఆశ్చర్యం ఇస్తుంది నాకు. శ్వాసని చూడమంటే మీరు శ్వాసను చూస్తారు, శ్వాసని కాదు అక్కడ చూడమనేది. మీలో ప్రాణం ఉంటేనే శ్వాస ఉంటుంది అన్న అనుభూతి మీకు రావాలి. శ్వాస ఉంటేనే కదా బతికున్నట్టు. ఇంచేత సర్వం ప్రాణమయం జగత్ అని ఈ లారీ మహర్షి యొక్క దాంట్లోనే ఓ పుస్తకం ఉంది. ఆ ప్రాణశక్తి గయాంత్రాయతి ఇటు గాయత్రి అని గురువు గారు చాలా సూక్ష్మంగా అందజేశారు. అంచేత వీళ్ల సాధకులు శ్వాస గురించి చేసేటటువంటి సాధకులు ముందు వాళ్ల పంచకోశాలను దాటాలి. ఇంచేత స్థూల శరీరమే మనకు తెలియదు, తర్వాత ఇంకా మీ ప్రాణమే శరీరం తెలియాలి, దాని తర్వాత మనోమే శరీరం తెలియాలి, దాని తర్వాత విజ్ఞానమయ కోశం తెలియాలి. దాన్ని ఈ శరీరంలాగా ఉపయోగించుకోవాలి. ఎలా ఉపయోగించుకుంటా ఉంది, శరీరం మీ బానిస, మీకు ఇష్టం లేని పని మీ శరీరం చేయలేదు. శరీరానికి కాదు, మీరు కంట్రోల్లో ఉన్నది, కానీ ఎక్కువసార్లు మీ శరీరం వశంలోనే ఉంటారు, అది మీ తప్పది. అలాగే ప్రాణమయ శరీరం గయాంత్రాయతి ఇది గాయత్రి, ముందు ప్రాణశక్తితో గాయత్రి సాధన మొదలవుతుంది, శరీరంతో కాదు. ఆ ప్రాణశక్తి లారీ మహర్షి చెప్పారు ప్రాణశక్తిని ఎలా ఉపయోగించుకోవాలో. గురు గోవింద్ దోవు ఖడే కాకే లాగూ పాయ్, బలిహారీ గురు ఆపనే గోవింద్ దియో బతాయ్. కబీర్ దాస్ చెప్తూ ఉంటాడు, ఇద్దరు వస్తారు గురువు గోవిందుడు. ముందు ఎవరికి దండం పెట్టాలి, గోవిందుడు కా గురువు కా, గురువుకి పెట్టాలి. ఎందుకంటే వాడు గోవిందుడు అని మీకు తెలియదు, అణువు అణువునా దేవుడు ఉన్నాడని నోటితో అంటారే తప్ప అక్కడున్న దేవుణ్ణి చూపించగలిగేటటువంటి వ్యక్తులు ఉన్నారు. సాయితత్వం మొత్తం అది, సాయితత్వం దగ్గరికి వెళ్ళిన వాళ్ళు అణు అణువునా గురువుని చూడగలగాలి. ఈవిడ మాతా భగవతి ఇరవణ మహర్షి. మొదటి ప్రశ్న ఏంటి అంటే నీవెవరివి, ఎంత పిచ్చి వాళ్ళల్లాగా మన పేర్లు మనం చెప్పు. నువ్వెవరివి అంటే నీ పేరు చెప్తావు, నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా, ఆ పేరు మీ అమ్మ నాన్న పెట్టారు నీకు, ఆ పేరు లేకపోతే నువ్వు ఎవడివి ఉన్నావు కదా. ఎప్పుడైనా దాని గురించి ఆలోచించావా నేనెవరు నేను. ఇంచేత పరమ పూజ్య గురుదేవులు ఈయనతో స్టార్ట్ చేశారు, మొట్టమొదటి పుస్తకం ఆయన. ఇందుకు పరమ పూజ్య గురుదేవుల గురించి ఇంతలా చెప్తున్నామంటే వీళ్ళందరి సాధనలు పరమ పూజ్య గురుదేవులు పరాకాష్ఠకి తీసుకొచ్చి మానవజాతికి అందజేసి మొత్తం మానవ జాతిని దేవతలుగా మారుస్తే, భూమి మీద దేవతలు అమరులు ఉంటే, అమరులుండే ప్లేస్ని ఏమంటాం మనం, స్వర్గం అంటాం కనుక భూమి అప్పుడు స్వర్గంగా మారుతుంది. నువ్వు కోరుకుంటే ఏం మారదు, నువ్వు అమరత్వాన్ని పొందాలి. ఇందాక నేను చూపించిన పాటలో కూడా మొదట అమరత్వం గురించే కదా చెప్పాడు, గుర్తొస్తోందా, మీరు విన్నారా, తర్వాత మళ్ళీ వినండి, నా క్లాసులు అయిపోయాక వెళ్ళిపోకండి. మీరు భోజనం టైంకి ఏం కరెక్షన్ చేయాలి, నేనేం తప్పు చెప్పాను, ప్రసాదం అయ్యే టైంకి తీసుకోండి, అయిపోయాక ఇవి చర్చించుకోండి, మళ్ళీ మళ్ళీ చూడండి వీటిని. అంతే తప్ప ఒకసారి చూసి ఇంటికి వెళ్ళిపోతే మీరు ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉంటారు, నాకేం బాధ లేదు, తర్వాత నేను మిమ్మల్ని చూడలేను, మీరు ఈ మార్గంలో ఉంటే మీ వెంట నేను పడతాను. అందుకు నెక్స్ట్ సరే ఈయన గురించి నేను చెప్పేదేముంది. నెక్స్ట్ ఇందాక చెప్పాను కదా సాయితత్వం అంటే అణు అణువునా కూడా సాయిని చూడగలగాలి. నెక్స్ట్ సత్యసాయి దాన్ని కాస్త ముందుకు తీసుకువెళ్ళాడు, కానీ షిర్డీ సాయికి సత్యసాయికి సంబంధం ఉండదు అని చెప్పేటటువంటి తెలివైన వాళ్ళు చాలామంది ఉన్నారు, నాకు ఎప్పటికీ అర్థం కాదు. సత్యసాయియే నేను శుద్ధి సాయి అని చెప్తే, నువ్వు సత్యసాయి భక్తుడవై నేను నమ్మను అంటే, నువ్వు సత్యసాయిని నమ్ముతున్నావా నీ అహంకారాన్ని నమ్ముతున్నావా? నాకు తెలీదు. డెమోక్రసీ కనుక ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళ ఆలోచన విధానాలు ఉండవచ్చు, కానీ నేను ఒకటే చెప్తా, భక్తి ఒక్కటే సరిపోదు, మార్గం కూడా కరెక్ట్గా ఉండాలి. భీష్ముడు అర్జునుడు ఉదాహరణ కావాలని నేను అంత క్రూరంగా చెప్తాను. భీష్ముడిని చంపిందెవరు? అర్జునుడు కాదు, కృష్ణుడే. మరి భీష్ముడు కృష్ణ భక్తుడు కదా, మరి భక్తుడిని చంపించాడు కదా, ఎందుకు చంపించాడు? నేను ఇక్కడ ఉంటే భక్తుడివై నువ్వు అక్కడ ఉండి నువ్వు గొప్ప చెప్పుకుంటావేంటి, అహంకారం కదా. మీకు భావన అర్థమవుతుందా? అంచేత మీరు మారాలి. పక్కవాడేమనుకుంటాడో ఇన్నాళ్ళు నేను ఇలా ఉన్నాను, రేపేమనుకుంటాను అనుకుంటే మీరు మార్గచ్యుతులవుతారు. ఈ 3 సంవత్సరాలు చాలా మానవ జాతికి అదృష్టకరమైనవి, ప్రమాదకరమైనవి కూడా. అదృష్టమైనవి ఎప్పుడు అంటే గురుదేవుల మార్గం. గురుదేవుల అంతంలో నేను శ్రీరామ శర్మ ఆచార్య గురించే చెప్తున్నాను అనుకుంటున్నారే, ఈ గురువులందరూ గురించే చెప్తున్నాను అనుకుంటున్నారో మీరు నిర్ణయించుకోండి. ప్రెసిడెంట్ ఫలానా వాళ్ళ మీద ఆక్రమణం చెయ్యంటే మిలిటరీ వాళ్ళు ఒకలాగా వెళ్తారు, ఎయిర్ ఫోర్స్ ఒకలాగా వెళ్తుంది, నేవీ ఒకలాగా వెళ్తుంది. కానీ వాళ్ళ లక్ష్యాలు ఏంటి? ఆ లక్ష్యం ఈ గురువులందరి లక్ష్యానికి చాలా స్పష్టమైనటువంటిదే. ఇందాక మనం చదివిన పాట విన్నారో లేదో మీరు, యుగ ఋషి అయినటువంటి విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, దధీచి అని చెప్పాం. ఈ గురువులందరి అంశ కూడా ఎలాగ ఆ దిశలో, ఆ దిశలోనే మీరు మళ్ళీ మార్చుకోకల్లే మీ గురువుని, ఆ గురువు ఈ లక్ష్యానికి ఇంకా ఒకే విశ్వం అవ్వాలి, ఒకే మతం అవ్వాలి, ఒకే ధర్మం అవ్వాలి, ఒకే భాష అవ్వాలి. అది లేకపోతే ఈ గందరగోళాలే ఉంటాయి. దానికి తగిన వాతావరణం వచ్చింది కనుక దీనికి పరమ పూజ్య గురుదేవులు మీకు ఒక విశేషమైనటువంటి మీ నిత్య జీవితం జీవించేటటువంటి విధానాన్ని అందజేశారు. ఇది 20 పుస్తకాలలో అందరి గురువుల యొక్క, అందరి మతాల యొక్క సారాంశం ఫార్ములా లాగా గురుదేవులు ఇచ్చేశారు. నేను చాలాసార్లు చెప్పాను, నేను చెప్తున్నప్పుడు ఆ పుస్తకాలు నాకు అందుబాటులో ఉండాలి, లేకపోతే ఒక్కడ మళ్ళీ లేచి చూపించండి. ఈ పుస్తకాలు ముందు తీసుకోండి, ఉతినేవరివి కొనుక్కోవాలి. మీరు టెక్స్ట్ బుక్స్ ఉతినే ఇస్తారా ఏ కాలేజీలో అయినా? ఇచ్చే కాలేజీ ఉంటే చెప్పండి, నేను కూడా ఒకసారి వెళ్ళి ఫ్రీగా తెచ్చుకుంటాను. టెక్స్ట్ బుక్స్ చూపించారా? బొమ్మ కాదమ్మా, 20 పుస్తకాలు. ఇది రానున్న 300 కోట్ల సంవత్సరాల వరకు కూడా ఇంకొక గురువు భూమి మీదకి రాడు. పరమ పూజ్య గురుదేవులు తప్ప ఐన్స్టీన్ తర్వాత ఫిజిక్స్ లో ఇంకో సైంటిస్ట్ రాడు అని ఏ ఫిజిసిస్ట్ కైనా చెప్పండి, వాడు ఒప్పుకుంటాడు. ఐన్స్టీన్ తర్వాత ఇంకా ఫిజిక్స్ లో డెవలప్ చేసేది లేదు, ఫిజిక్స్ తర్వాత ఉంది. క్వాంటమ్ కెమిస్ట్రీ అంటారు దాన్ని, అది వేరే విషయం. ఇంకా ఇంకో 300 కోట్ల సంవత్సరాల వరకు మానవ జాతికి మార్గదర్శనం చేసేటటువంటిది ఇంకా రాదు. అదంతా కూడా 20 పుస్తకాలలో ఉంది. ఆ 20 పుస్తకాలలో 2వ పుస్తకం ఒకటి ఉన్నది, ఆ 2వ పుస్తకం తీయండి, 21వ శతాబ్ది ఉజ్వల భవిష్యత్తు సెకండ్ పార్ట్ అది. అందులో ఈ వివరాలు ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు చూపించబోయేది నా సొంతమైనటువంటి నిర్ణయం కాదు, కానీ ఆ 20 పుస్తకాలు చదివి కూడా అప్పుడు ఈ ఫోటో మొదటి పుస్తకంలో చెప్పారు గురువు గారు, ఇది ఇంటింటికి అందజేయండి. ఆ ఫోటో ఒకసారి అలా చూపించేయండి. ఇప్పుడు నేను దాని గురించి చెప్పడానికి టైం లేదు, కానీ నవరాత్రి లోపల అంతా చెప్పేస్తా. ఇది ఇంటింటికి వెళ్ళాలి ఈ ఫోటో. తీర్థము అది, తీర్థానికి మనం ఏం చెప్పుకుంటాం? అకాల మృత్యుహరణం, శ్రీ గాయత్రి పాదోదకం శుభం అని మనం చదువుతాం. ఏ పాదోదకం అయినా పర్వాలేదు, కానీ ఇప్పుడు తీర్థాలలో, తీర్థక్షేత్రాలలో సాధకులు లేరు, బిజినెస్ పీపుల్ ఉన్నారు. కేవలము శాంతి కుంజిలోనే, గాయత్రీ తీర్థంలోనే ఇలాంటి సాధకులున్నారు, ఈ మార్గంలో వెళ్లేటటువంటి సాధకులున్నారు. అంచేత మీకు ఏ గురువు శిష్యులైనా మీరు, ఇందాక చూపించాలే గురు పరంపర మొత్తం చూపించలే, కానీ మీరు ఏ గురు పరంపరకు చెందిన వాళ్ళైనా ఏ మతానికి చెందిన వాళ్ళైనా అక్కడికెళ్తే మీకు సంబంధించిన మార్గదర్శనం దొరుకుతుంది. అది తీర్థం. అది అందుకని ఈ ఫోటో ఇంటింటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఇది అసలైనటువంటి కేంద్రము, అఖండ దీపం. పంతొమ్మిది వందల 1926 వెలిగించిన అఖండ దీపం ఇప్పటికీ వెలుగుతోంది. ఎవరికైనా ఏదైనా విషయం అర్థం కాకపోతే ట్యూబ్ లైట్ అంటాం మనం, అవునా? అర్థం అవుతే లైట్ అంటాం, కాంతి. ఋషుల యొక్క ప్రేరణతో, ఆయన గురుదేవుల యొక్క ఆశీస్సులు ఆజ్ఞతో ఈ దీపం వెలిగింది. ఇటువంటి దీపం మీకు ఎక్కడా దొరకదు. అంచేత మీరు అఖండ దీపం పెట్టుకుంటారో లేదో దాని గురించి నేను మాట్లాడను, మీ సామర్థ్యాన్ని బట్టి, దాన్ని బట్టి. కానీ ఇది మీ ఇళ్లలో ఉండాలి. పరమ పూజ్య గురుదేవులు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, నాకు ఏ సమస్య వచ్చినా, ఏది అర్థం కాకపోయినా ఈ అఖండ దీపాన్ని అడిగేవారిట. ఆయన సాధకుల్లో, ఆయన దగ్గర నేర్చుకున్న వాళ్ళు చాలా మంది దీనికి కరెక్ట్ అంటారు. కరెక్ట్ అనేవాళ్ళు నేను ఒకడిని. ఎప్పుడు ఏ విధమైనటువంటి అనుమానం వచ్చినా, ఏ సమస్య వచ్చినా దాని ముందు చెప్పుకుంటే మీకు మార్గదర్శనం వస్తుంది. కానీ మీకు నచ్చిన మార్గదర్శనం రాదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందు వేస్తారా, ఆపరేషన్ చేస్తారా అంటే నిర్ణయం చేసేవాడు ఎవడు? డాక్టర్. వాడు కోస్తానంటే కాదండి మందు అంటే ఎట్టా కుదురుతుంది? కాదండి, నాకు కోయించుకోవడం చాలా ఇష్టం, మందు వేసుకొని కొయ్యమంటే కోస్తాడా? ఇంకా ఈ దీపం మీకు మార్గదర్శనం ఇవ్వాలి అంటే ముందు మీరు ఒక మానసిక స్థితికి ఉండాలి. ఇంజనీర్ ఇంజనీరింగ్ మానసిక స్థితికి ఎదుగుతాడు, డాక్టర్ డాక్టర్ మానసిక స్థితికి ఎదుగుతాడు. అలా ఎలా ఎదగాలి అనేది కూడా ఆ రెండో పుస్తకంలో చెప్పారు ఆయన. ఆ రెండో పుస్తకంలోనే ఇందాక చెప్పాను కదా, ఆ రెండో పుస్తకంలోంచే ఇతిశీమ. అందరూ ఈ ఫోటోలు కొనుక్కు వెళ్ళండి అని నేను నా వాళ్ళని అయితే శాసిస్తా, మిగతా వాళ్ళని నేనేం శాసిస్తా. ఖచ్చితంగా మీరు ఆ ఫోటో కొనుక్కెళ్ళి మీ ఇంట్లో పెట్టడమే కాకుండా మీ బంధువులు స్నేహితులు వాళ్ళకి బలవంతంగా కొనిపించండి, ఉత్తనే ఇవ్వకండి. విలువ తెలియంది ఇస్తే ఏం లాభం? కథ ఒకటి గుర్తుంది కదా, వజ్రం గుళిక అనుకున్నట్టు ఒకడు. కూరగాయలు అమ్మే అమ్మేందని 5 వంకాయలు ఇస్తానండి, రాజు దగ్గరికి తీసుకెళ్తే సగం రాజ్యం ఇస్తానన్నట్టు ఆ గుళికి. చేత విలువ తెలియని వాళ్లతో నేను మాట్లాడదలుచుకోవటం లేదు, మన వాళ్లతో చెప్తున్నాను. ఇది శాసనం అన్నది. మన వాళ్ళు ఎవరైతే వాళ్ళు కొంటారు, మన వాళ్ళు కాని వాళ్ళు వాళ్ళు తర్వాత వాళ్ళ పరిస్థితి వల్ల కొనుక్కోవాల్సి వస్తుంది. ముందే పెట్టుకోవటం మంచిది. అదేంటి, దాని గురించి చెప్తున్నాను నేను. ఇంకా దీన్ని ఉపయోగించుకునే విధానము దీని ద్వారా తెలుస్తుంది. 2011-2012 సంవత్సరం మధ్యలో ఒక సంవత్సరంలో వసంత పంచమి నాడు ఒక సంవత్సర కాలం, 2011 వసంత పంచమి నుంచి 2012 వసంత పంచమి లోపల ఒక గ్రూప్ ఆఫ్ హ్యుమానిటీ మానవ జాతి నిద్రలేస్తుంది. అందరూ నిద్రలేవలసిన పనులే. నేను చాలాసార్లు కూడా చెప్తూ ఉంటా, యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు దేశం అంతా వెళ్లి యుద్ధం చేస్తుంది, అందరూ పడుకుంటూనే ఉంటారు. అక్కడ ప్రాణాలు ఇచ్చేవాళ్ళు, కొంతమంది ప్రాణాలు ఇస్తారు, మొత్తం దేశం. అలాగ దమ్మున్నటువంటి వాళ్లకి అక్టోబర్ తర్వాత నా జీవితం ఉంటుంది. దాని కొరకు నా వాళ్లకి నేను ఈ విషయం చెప్పబోతున్నాను అని తెలియకపోతే పాపం ఆరోగ్యం బాగోలేదు కనుక ఆయన మూలపడి ఉన్నాడు అనుకోకండి. నేను మూలపడి ఉన్నా ఈ కార్యక్రమంలోనే ఉంటాను. ఈ కార్యక్రమంలో మొట్టమొదట మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, మీరు ఏమీ చెయ్యక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మీ ఇంట్లోనే వారానికి 1 గంట 2 గంటలు ఈ మార్గాన్ని అవలంబించండి. గురుదేవుల ప్రతి కార్యక్రమము కూడా వసంత పంచమి నాడు స్టార్ట్ అవుతుంది. కానీ ఇది నేను గురువుగారి పుట్టిన శారీరక పుట్టినరోజు నాడు మన వాళ్లకు అందజేశాను, యుగశిల్పులకు అందజేశాను. వసంత పంచమి నాడు మీకే అర్థమవుతుంది దీన్ని ఎలా ఉపయోగించుకుంటారు. మీరు ఈ 3 నెలలలో ఉపయోగించుకుని మీలో వచ్చినటువంటి మార్పులు చూసి చాలా మంది కదులుతారు. అప్పుడు దీన్ని సర్వజనీనం చేస్తాను. అంతవరకు కిందన రాసింది చూడండి, ఇది ఎవరికి మాత్రమే. అష్ట సిద్ధి కింద కనిపిస్తుంది లైట్, అష్టసిద్ధి నవనిధి సాధకులైన యుగశిల్పులకు మాత్రమే నేను ఇది ఇస్తున్నాను. నేను మొదట ఏం చెప్పాను అంటే ఫోటోస్టాట్ తీసి తీసుకోండి అయ్యా ఆవిడ చేస్తాడు అని. కానీ కొంతమంది ఎంత 340 మంది ఎంతోమంది అడిగారు, అంచేత 500 కాపీలు రెడీ చేస్తున్నారు. కానీ 50 రూపాయలకు వస్తుంది ఆ డైరీ. కానీ ఇది నేను ఈ పుస్తకాలు ఇవి కొనుక్కుంటున్నట్టు, నేను శాసించటం లేదు దీన్ని కొనమన్నట్టు. ఈ పుస్తకాలు కొనమన్నాను సెట్ని, దీన్ని శాసిస్తున్నాను. కానీ దీనిని అష్టసిద్ధి నవనిధి సాధకులైన యుగశిల్పులకి మాత్రమే, వాళ్ళకి మాత్రమే నేను క్లాసులు తీసుకుంటాను. దీంట్లో ఇది చాలా ముఖ్యమైనది, గురుదేవులు కాదు ఇంకా, ఆలోచనలో మార్పు. ఏ గురువైనా నీ ఆలోచనలో మార్పు రాకపోతే ఆ గురువు వేస్ట్. ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకుంటున్నట్టు ఆ లెక్చర్స్ విని వాడు ఇంజనీర్గా మారితేనే ఆ లెక్చర్కి విలువ. వాడి ఆలోచనలో క్రాంతి రావాలి, టైం పడుతుంది దానికి. కానీ ఇంకా ఏ గురువు అక్కర్లే. ఈ విచార క్రాంతి రానున్న 300 కోట్ల సంవత్సరాలు అనేది ఖచ్చితంగా చెప్పటానికి ఆధారాలు నాకు పురాణాల్లో ఉన్నాయి, శాస్త్రాల్లో ఉన్నాయి. చివరికి ముద్ర ఎవరిది? పరమ పూజ గురుదేవుడి చేత. ఇది చాలా ఆలోచనలో మీకు మార్పు రావాలి. ఏం మార్పు రావాలి? మొట్టమొదట దీపం ఎప్పుడైనా వెలుగుతూ ఉంటే మీకు గుర్తుండాల్సింది ఏంటి అంటే, చుట్టూరా ఈశ్వరీయ చైతన్యం ద్వారా నిరంతరము సంరక్షణ మీకు లభిస్తుంది అన్నది గుర్తుండాలి. మీరు గాభరా పడుకోకూడదు. మేము ఇంత కష్టాల్లో ఉన్నాము, మాకేమవుతుందనే భయం వదులుకోగలగాలి. అభయం సత్వ సంశుద్ధ దైవాసుర సంపత్తి విభాగం అని 16వ అధ్యాయంలో కృష్ణుడు అర్జునుడికి మొట్టమొదటి చెప్తాడు, భయరహితమైనటువంటి మానసిక స్థితి ఉంటేనే నువ్వు దైవీ మార్గంలో రాగలవు. ఆధారం ఏంటి? గురువు గారి వాక్యే, కృష్ణుడు వాక్యే. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అది గ్యారంటీ ఆయన. యోగము అంటే రావాల్సింది పొందటం. మనకేదైనా లభించలేదనుకోండి యోగం లేదంటాం, అంటామను ఆ మాట. యోగం ఉంటే అందేది కదా. ఎంతైతే ఆ యోగము అంటే ఏంటి? నువ్వు కోరుకుంటున్నావు నీకు అందజేస్తాడు. క్షేమం అంటే ఉన్నది కాపాడుతాడు. భరిస్తానన్నాడు, మళ్ళీ కాపాడతానని కూడా లేదు. రెస్పాన్సిబిలిటీ నాది అంటే వహామి అంటే అర్థం ఏంటి అంటే, నేనేదో చెప్పాను లేని కాదు, ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. కానీ ఎప్పుడు అనన్యాశ్చింతయంతో మా, అది చేయకుండా యోగక్షేమం వహామి అంటే ఆయన ఏం చేయగలడు? ఎలక్ట్రిసిటీకి కరెంటు పెట్టుకోకుండా ప్లగ్ లూజ్గా పెట్టి కరెంటు రాలేదంటే కరెంటు ఏం చేస్తుంది? ఈ అనన్య చింతకి ఆధారం ఈశ్వరీయ చైతన్యం ద్వారా నిరంతర సంరక్షణ మీరు భావించుకుంటూ ఉండాలి. ఈ నిరంతర సంరక్షణ ఎప్పుడొస్తుంది అంటే, మీలో అగ్ని ఉంటే. అగ్ని అంటే మంట కాదు, ఉత్సాహం. ఫైర్ ఈజ్ జీల్ అంటాం. అగ్ని అంటే అర్థమవుతుందా? ఓ మంట, ఓ సంకల్పశక్తి మీలో ఉండాలి. నేను ఈ మార్గంలో వెళ్తాను. ఈ అగ్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? ఆ అగ్నికి ఆధారం కావాలి. ఈ ఆధారం కాగడ, లేకపోతే ప్రమిద. మీరు ప్రమిద అనుకుంటే ప్రమిద అనుకోండి. ఇక్కడ మళ్ళా కాగడా పట్టుకునే మాస్టారు మా కాగడాలు ఎక్కడ దొరుకుతాయి అనకండి. మీలా వెలగాల ఇది. అంచేత ఇదేంటిది? నవసృజన యొక్క సంకల్పం మీలో, అది ఆధారం. ఆసనాలు భలే మూర్ఖంగా ఈనాడు రోగ నివారణగా ప్రచారం చెందుతున్నాయి. ఆసనాలు రోగ నివారణ కొరకు కాదు, మనస్సు మార్చడానికి ఉపయోగపడతాయి. అందుకే యోగశాస్త్రంలో యమ నియమ ఆ తర్వాత ఆసన ప్రాణాయామాలు వస్తాయి. ముందు ఆసన ప్రాణాయామాలు రావు. నేను మీకు చాలాసార్లు చెప్తాను, ఆసనం అంటే అర్థం ఏంటి అంటే, నువ్వు కూర్చోబోయే సీట్ మనస్సులో ఉంటుందండి. ఇంజనీర్ ఏ సీట్లో కూర్చుంటాడు? ఇప్పుడు కూర్చున్నా ఇంజనీరింగ్ సీట్లో కూర్చుంటాడు. డాక్టర్ అది ఎక్కడుంది? సీట్లో ఉందా? మనస్సులో ఉంది. అంచేత మన మనసులో ఏముండాలి? నవసృజన యొక్క సంకల్పం ఖచ్చితంగా. 2011 వసంత పంచమి నుంచి 2012 వసంత పంచమికి ప్రపంచానికి మారిపోయే మార్గం ఏర్పడుతుంది. అందరికీ అందుతుందా లేదా అది వేరే విషయం. రేడియో యాక్టివిటీ కనిపెట్టారు, యాటమ్ బాంబు కనిపెట్టారు, అందరిలో ఉందా యాటమ్ బాంబు రేడియో యాక్టివిటీ అంటే అది మళ్ళా కనిపెట్టాలా? అక్కర్లేదు కదా. అంచేత మీరు లేస్తే చాలు, మీ సీట్ ఏంటి అంటే ఇంకా నవస్వజనానికి గురువు గారు చెప్పిన మార్గంలో వెళ్తాను. ఆ మార్గానికి ఆ 20 పుస్తకాలు మాత్రమే చాలు. కానీ మీకు రసవత్తరమైనటువంటిది ఏదైనా ఆ 20 పుస్తకాల్లో ఉన్నది కావాలంటే 2-3 రోజుల్లో మీకు అది అందబోతోంది పద్యాల రూపంలో. అది ఆ రోజు తెలుసుకుందరు. కానీ ఆ రచయిత ఇక్కడే ఉన్నాడు, కానీ నేను డైవర్ట్ చేయదలుచుకోలేదు. అంచేత ఆ 20 పుస్తకాలే అని నేను అంటే అర్థం ఏంటి అంటే ఫార్ములాలు తెలుస్తాయి మీకు. తర్వాత అనేక మంది మహనీయులు రసవత్తరంగా దాన్ని చెప్పగలిగే వాళ్ళందరూ కూడా సమాజానికి దీన్ని అందజేయబోతున్నారు అన్నది నాకు గ్యారంటీ. వాళ్ళని అప్పుడే అడిగేశాను కూడా, మీ వయస్సుతో కానీ దాంతో కానీ నాకు సంబంధం లేదు, ఈ సంకల్పం ఉంటే చాలు, ఇంటి ఇంటికి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా మీరు తీసుకెళ్తాం అనేటటువంటి ఆసనం మీద కూర్చోండి. ఆసనం అంటే పద్మాసనం వేసుకోమంటారా, గరుడాసనం వేసుకోమంటారా, నాకు తెలియదమ్మా ఆసనాలు. నాకు ఈ ఆసనం మాత్రమే తెలుసు. 21వ శతాబ్ది తర్వాత, వసంత పంచమి 2011 తర్వాత మనమందరము కూడా ఎవరి కాలంలో ఉంటాం? పై హెడ్డింగ్ చూపించమ్మా, ప్రజ్ఞావతార మహాకాల శకము, శాలివాహన శకము, విక్రమాదిత్య శకము, ఏడీ అంటే క్రైస్ట్ తర్వాత. ఇప్పుడు ఈ ప్రజ్ఞావతారం యొక్క మహాకాలుని శకము, పరం పూజ గురుదేవులకి ఇంకొక పేరు అది, ఆయన కాలంలో మనం కలుస్తున్నాం అనేటటువంటి సంకల్పమే మీ ఆసనం. మరి చేతులు ఇదంతా లేవాలి అంటే సామూహిక శక్తి కావాలి కదా, మీరందరూ కలవాలి కదా. మనం కలిస్తే మన అదృష్టం, కలవకపోయినా కాలం మారుతుంది. నువ్వు నిద్ర లేచినా లేవకపోయినా సూర్యోదయం అవుతుంది. సూర్యోదయం టైం ఇప్పుడు నువ్వు నిద్ర లేస్తే బ్రహ్మముహూర్తం ఉపయోగించుకోగలవు, లేవకపోతే ఏమైపోదు, సూర్యోదయం అవుతుంది. నువ్వు మధ్యాహ్నానికి లేస్తే అప్పుడు మధ్యాహ్నం ఉంటుంది, అదంతా వేరే విషయం. అంచేత మంచి ఆలోచనలు మంచి కోరికలు ఉన్న అన్ని వర్ణములు పనిచేయగలిగే స్త్రీ పురుషుడు వీరికి 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 అందరికీ కూడా ఎలాగ జీవించాలి అనేటటువంటిదే ఈ డైరీ. ఒకసారి డైరీ మొదటి పేజీ చూపించమ్మా. ఇది అన్ని సంస్థల వాళ్ళకి అందజేయాలి. అంచేత ఏ సంస్థ వాళ్ళు వచ్చినా, థియోసాఫికల్ సొసైటీ వాళ్ళకి చెప్తున్నాను, అమెరికాలో ఫార్మస్యూటికల్ కంపెనీ వాళ్ళకి వాళ్ళు చెప్పాను, నాసా వాళ్ళు పెంటగన్ వాళ్ళు అడిగారు నన్ను క్లాసులు. కానీ నేను మీకు కొంతమందికి ఆ కారణాలు మీకెందుకులే కానీ అక్కడ కుదరలేదు. ఏప్రిల్ సెప్టెంబర్ మధ్యలో నేను వెళ్లాల్సి ఉంది మళ్ళీ నెక్స్ట్ ఇయర్. వాళ్ళు 6 నెలలకి వాళ్ళు ప్రోగ్రామ్ ఫిక్స్ చేశారు. కానీ నా కోరిక ఏంటంటే నేను కాదు, మీరు వెళ్ళాలి, యువకులు వెళ్ళాలి. మీరు ఈ సబ్జెక్ట్ ఈ 2 నెలల్లో మీరు అందుకని అక్టోబర్ 15 తర్వాత మీకు కల్పించను, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని పంపిస్తా యువకుల్ని వాళ్ళని. ఇదంతా కూడా ఇచ్చేత మొట్టమొదటి అందులో పర్సనల్ డేటా ఇదంతా రాసుకుంటారు. ఇది రాసుకున్న తర్వాత వివాహ దినం పుట్టినరోజు ఎక్కడుందమ్మా, పుట్టిన తేదీ, ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. దీనికి చాలా ఇంపార్టెంట్ ఇస్తారు. యజ్ఞకాలం మీరు చేస్తున్నప్పుడు, గాయత్రి యజ్ఞం చేస్తున్న వాళ్ళు పబ్లిక్కి వెళ్తున్నప్పుడు ఏ కార్యక్రమాలు ఆగటం లే. నేను సీరియస్గా నేర్చుకునే వాళ్ళకి క్లాసులు కానీ గురువుగారి ప్రణాళిక ఏది ఆగటం లే. చేత యజ్ఞాలు చేస్తున్నప్పుడు పుట్టినరోజు నాడు నువ్వు పుట్టావు, వివాహం అయ్యాక నువ్వు సమాజంలోకి అడుగుపెట్టావు. ఆ 2 రోజులు చాలా ముఖ్యమైనటువంటి రోజులు. ఇటు వివాహం చేసుకున్న వాళ్ళు సమాజం గురించి ఆలోచించటం లేదు, పుట్టిన వాళ్ళు సమాజం గురించి ఆలోచించటం లేదు. నాకు సమాజం ఇది ఇవ్వాలి అని వాళ్ళ నెత్తి మీద పడుతున్నారే తప్ప సమాజానికి నువ్వేం చేయగలవు అన్నది ఆలోచించుకోవాల్సిన రోజులు అవి. నువ్వు చేయగలిగేది చాలా ఉంది, చేయగలిగేది చాలా ఉంది. దానికి కూడా గురువుగారు ప్రణాళికలు ఇచ్చారు. అంచేత ఇవి 2 ఇచ్చుకున్నాక ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఇవ్వలేనటువంటి వాళ్ళు అసలు ఈ డైరీ జోలికి వెళ్ళకండి. ప్రతిరోజు ఇంత టైం నేను ఇస్తాను. క్లాసులకి నేను ఎంత చెప్పాను, వారానికి 1 గంట, అది వేరే విషయం. కానీ డైరీ రాసుకునేటటువంటి వాళ్ళు రోజుకి 1 గంట ఇవ్వాలి. కొంతమంది అడిగారు మేము 1/2 గంట ఇవ్వగలిగితే, నీ ఇష్టం అమ్మా ఎంత రాస్తావో అక్కడ రాయి, కానీ ప్రతిరోజు టైం ఇవ్వాలి. దాని తర్వాత నీ జీవి గురువు గారు ఏమన్నారంటే, మీరు మీ జీతము 10% తక్కువ అయిందనుకోండి, మీ జీ మీ జీతంలో 10% సమాజానికి ఇచ్చేస్తాను. సమాజానికి ఇవ్వకండి, గురువు గారు చెప్పిన ప్రణాళికలు ఉన్నాయి, దానికి మనం ఖర్చు పెడతాం. ఇంచేత ఈ ప్రణాళికలు ప్రపంచంలో ఇంతవరకు వచ్చిన అన్ని జాతి మత మహనీయుల కార్యక్రమాలకి మార్గదర్శనం చేస్తుంది. ఇంచేత మీరు ఎక్కడో పెడితే, గురువుగారు చాలాసార్లు అంటారు, అన్నదానానికి మీరు డబ్బు ఖర్చు పెడితే ఏం లాభం? వాళ్ళకి జ్ఞానదానం చేస్తే ఇంకా వాడే అన్నం తింటాడు. నువ్వు అన్నదానం చేస్తే ఎంతసేపు తింటాడు? అరగంట తింటాడు, 2 గంటల తర్వాత ఆకలిస్తాడు. ఇంచేత అన్నదానం చేయటం అది కూడా చిన్న చిన్న కార్యక్రమాలు మీరు చేయకండి. జ్ఞానదానం చేయటం నేర్చుకోండి, ప్రజ్ఞ ఇవ్వటం నేర్చుకోండి. అంటే ముందు మనం నేర్చుకోవాలి, దానికి ఆ డబ్బు ఉపయోగించుకుంటారు. అంతే, ఎంత డబ్బు ఇస్తారు అన్నది మీరు రాసుకోండి. గురువు గారి సలహా ఏంటి అంటే మీ జీతంలో 10%. దాని తర్వాత ఆయన ఏమనంటే మీ ఇష్టం. మీ ఇష్టం అంటే 10% కంటే తక్కువ అని నేను అనుకోను. నా జీవితంలో నా వాళ్ళు కొంతమంది ఉన్నారు, కేవలం మజ్జిగ అన్నం తినటానికే వాళ్ళు వాడి మిగతా డబ్బంతా కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. 2 కోట్ల మజ్జిగ అన్నం తినేవాళ్ళు వాళ్ళు. పేర్లు మనకు అనవసరంలో, ఇంచేంటి అదే గొప్ప కోసం కాదు కదా, వాళ్ళ నచ్చింది చేశారు. చెట్టు ఎంతైనా దానం ఇవ్వచ్చు. మేము అంత ఇవ్వలేమండి, 8 లక్షలు ఇచ్చినా కూడా మేము 10 నయా పైసలు ఇస్తామంటే నాకు తెలీదు 10 నయా పైసలు కాయిన్ ఉందో లేదో, ఉంటే అదైనా ఇచ్చుకోండి మీరు, మీ ఇష్టం అది. దాని తర్వాత ప్రతిభ, మీకేం ప్రతిభ ఉంది? గురువు గారు ఒకళ్ళు అడిగాడు నాకేం ప్రతిభ ఉందండి అని, మైలురాయికి ఉన్నంత ప్రతిభ కూడా మీకు లేదా అన్నాడు ఆయన. మైలురాయి ఏం చెప్తుంది? ఒక రాయి, అది ఏం చెప్తుంది? అది ఫలానా ఊరు వెళ్ళటానికి ఎంత దూరం ఉందని. మీరు ఎప్పుడైనా లాంగ్ డిస్టెన్స్ వెళ్తున్నప్పుడు మైలురాయిని ఎలా చూసుకుంటారో మీకు గుర్తుందా? మీరు చూస్తారో లేదో నాకు తెలియదు, కానీ నా దృష్టి మాత్రం అబ్బా ఇంకా 8 మైళ్ళు ఉందా అని చూసుకుంటూ ఉంటాయి. అంచేత ఒక మైలురాయి ఒక అక్షరము 2 అక్షరాలను ఉపయోగించుకుని మీకు ఇంత సేవ చేయగలిగితే, నాకు ప్రతిభ లేదనేవాడు మూర్ఖుడు అంటారు గురువు గారు. అంచేత మీ ప్రతిభ ఏంటో మీరు రాసుకోండి అక్కడ. ఇదంతా కూడా గురువు గారి ఆత్మకథలో దొరుకుతుంది. ఇప్పుడు నేను ఇచ్చిన ఉదాహరణ ఏకాంత సహచరులు. బుక్ ఉందా అది, ఏకాంత సహచరులు? అది కొనుక్కోండి అందరూ, అందులో ఉంది. ఎలాగా ప్రకృతి ఆయనకి మార్గదర్శనం చేసింది. అంచేత నాకు ప్రతిభ లేదు అంటే మూర్ఖత్వం. మీకు ఏం ప్రతిభ ఉన్నది అక్కడ రాసుకోండి. హెడ్డింగ్ పెట్టమా, హెడ్డింగ్ తీసుకెళ్ళి. ఇది మీ పర్సనల్ డేటా. అందులో పుట్టిన తేదీ, వివాహ దినము, సమయదానము, అంశదానము, ప్రతిభ, ఇది నిర్ణయించుకోలేని వాళ్ళు. ఇది మీరే నిర్ణయించుకోలేకలేదనుకోండి, ఇది మీ చేతిలో లేదు. ఇది మీ చేతిలో ఉంది అనే ఒక అపోహ ఉంది మీకు. అంచేత ఇది కరెక్ట్గా ఉపయోగించుకోవటానికి, సమాజానికి ఎలాగ ఉపయోగపడతామో ఆ రోజు వివాహ దిన సంస్కారము, జన్మదిన సంస్కారం అని పూజ గురుదేవుల యొక్క యజ్ఞ కార్యక్రమంలో ఉంది. అది ఖచ్చితంగా మీరు చేసుకుంటూ ఉండాలి. దాని తర్వాత ఈ అంశదానము, సమయదానము, ఇది మీరు రాసిన తర్వాతే నెక్స్ట్ పేజ్కి వెళ్తారు. ఇది నింపలేకపోతే దయచేసి ఆ డైరీ చేయగలిగే వాళ్ళకి ఇచ్చేయండి. దీనికి ఇక్కడ గురుదేవులు ఎప్పుడు కూడా అది పేరు ప్రజ్ఞావతార మహాకాల సృజనకర్త వేదమూర్తి తపోనిష్ట పండిత శ్రీరామ్ శర్మ ఆచార్య గారు. ఈయన్ని ప్రఖర ప్రజ్ఞ అంటాం. దాని తర్వాత పక్కన ఆమెతో పాటే పరమ పూజ్య గురుదేవుల ధర్మపత్ని శక్తి స్వరూప వందనీయ మాత భగవతీదేవి శర్మ, ఈవిడిని సజల శ్రద్ధ అంటాం. ఇందులో ఇక్కడుంది శాంతికుంజిలో సజల శ్రద్ధ ప్రఖర ప్రజ్ఞ. తర్వాత ఆ ఫోటో తీసుకోండి మీరు. మన వాళ్ళకి శాసనం ఇచ్చాను కదా, అంటే వచ్చిన వాళ్ళే కొంటారా, మిగతా వాళ్ళు కూడా తీసుకెళ్తారా? నాకేం గొంతుకులు వినిపించటంలే. అంచేత సజల్ శ్రద్ధ ప్రఖర ప్రజ్ఞ అంటే ఒకటి గుర్తుంచుకోండి, దీన్ని విదేశీయులు రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్ అంటారు. మన బుర్ర 2 భాగాలుగా ఉంటుంది, లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ అని. అది కుడివైపుది ఇలా ఉండాలి, తీవ్రంగా ఉండాలి. ఇటువైపుది సజలంగా ఉండాలి. అగ్ని చేసినా వంట చేసినా అగ్ని ఉండాలి, నీరు ఉండాలి, రెండు కరెక్ట్గా వాడాలి. అంతే కదా, అగ్ని ఎక్కువైపోతే మాడిపోతుంది, నీళ్ళు ఎక్కువైపోతే. అందువల్ల మన యొక్క కుడి బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్, దీన్నే ఇంకాస్త ముందుకు వెళ్తే, ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంకొక పాట చూపిస్తారు మీకు, మండుతోన్న సూర్యకిరణాలు, కన్నీళ్లు, ఏడుపు గురించి మాట్లాడటం లేదు. ఎప్పుడైనా మీకు భావావేశం వస్తే కన్నమడి నీళ్లు వస్తాయి కదా. సినిమా హాల్లో మేము చాలా మందిని ఏడుస్తూ చూస్తా, కానీ అలాంటి పరిస్థితి బయట చూస్తే వాడు పారిపోతాడు. ఇంచేతంటే వాడి కుడి ఎడమ బుర్రలు కలవలేదు, కలిస్తే పారిపోలేడు. ఆ విద్య అక్కడ నేర్పారు. ఫారిన్ కంట్రీస్లో దీనికి నేను ఆల్ఫా బీటా థీటా డెల్టా అనే భాషతో చెప్తాను వాళ్ల భాషలో. మన భాషకి ఇది చాలు, ప్రజ్ఞ శ్రద్ధ. నెక్స్ట్, ఇదంతా ఇప్పుడు నేను చెప్తున్నది కూడా ప్రతిదీ కూడా 20 పుస్తకాల్లోనే ఉంది. ఇంకా ఏ పుస్తకము ప్రపంచంలో మీకు అక్కర్లేదు నేను చెప్తున్న దాన్ని మీరు పాటించటానికి. సరే, వేదమూర్తి తపోనిష్ట ఆయన డీటెయిల్స్ ఉన్నాయి, దాటేయమ్మా, ఆయన డీటెయిల్స్ చదువుకోండి. దాని తర్వాత మాతా భగవతీదేవి శర్మ డీటెయిల్స్. డీటెయిల్స్ అంటే జన్మదిన వివరాలు ఏం లేవు అక్కడ, కార్యక్రమంలో ఆయన ఎలా చేశారో చెప్పాం అక్కడ. దాని తర్వాత ఇప్పుడు డాక్టర్ ప్రణవ్ పాండ్య, షైల్ బాలా పాండ్య, షైల్ జీజీ అని పిలుస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ సంస్థకి వీళ్ళ ఆధ్వర్యంలో నడుస్తోంది. ఇదంతా కాకుండా కిందన ఒక అడ్రస్ ఉంది చూడండి, సౌత్ ఇండియా కన్వీనర్ శ్రీ అశ్విని సుబ్బారావు గారు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ. ఇవి ఎందుకు నేను చెప్తున్నాను అంటే ఈ పేర్లు అవి కూడా గురువు గారు ఎన్నుకున్నటువంటి పేర్లు. ఆ పోస్ట్లో అక్కడ ఏదైనా ఒక వ్యక్తి ఉంటే అది గురువు గారి ఆజ్ఞ అని గుర్తించండి. అణువు అణువున గురు స్వరూపాన్ని చూడగలగాలి. మంచత మనం చేసేటటువంటి కార్యక్రమాలు, ఈ డైరీలో చేసినటువంటి కార్యక్రమాలు, పరమపూజ్య గురుదేవులు ప్రణవ్ పాండ్య వాళ్ళకి వెళ్ళినా ఎవరి ద్వారా వెళ్తాయి? సౌత్ ఇండియా ద్వారా వెళ్తాయి. ఆ సౌత్ ఇండియాకి, మొత్తం ప్రపంచానికి కూడా నా కోరిక ఏంటంటే నారా కూడూరు కేంద్రం అవ్వాలి, ఇక్కడ క్లాసులు జరగాలి. ఇది కూడా ఆదరణీయ ప్రణవ్ పాండ్యా గారే నాకు ఆర్డర్ ఇచ్చారు. యాక్చువల్గా నేను వచ్చే ఓపిక లేదు, చాలా విసుగ్గా ఉన్నా, అంటే విసుగ్గా ఉన్నాను అంటే ఆరోగ్య దృష్టిలో చెప్తున్నాను, మీరంతా నాకు చాలా ఇష్టమే. కానీ ఆయన ఆ మాట అనగానే అమెరికాకే వెళ్ళాను నేను, అలాంటి పరిస్థితుల్లో సౌబతుకుల మధ్య వెళ్ళాను. కానీ అక్కడ బాగానే జరిగింది, కానీ ఆరోగ్యం ఏం బాగుపడలేదు. ఇప్పుడు ఆరోగ్యం సుఖంగానే లేదు. కానీ నారా కోడూరు, కాకువ, ఇవి రెండు కేంద్రాలు ఉన్నాయి. అది శాంతి కుంజుగా, ఇది బ్రహ్మవర్చస్ శోస్ సంస్థానంగా మారాలి. హరిద్వార్లో కూడా శాంతి కుంజు వేరుగా ఉంది, ముందు అది కావాలి. శాంతి కుంజు డెవలప్ అయిన 20 ఏళ్లకు కానీ బ్రహ్మవర్చస్ శోస్ సంస్థానం రాలే. అంచేత మరి నన్ను అడగండి, అది డెవలప్ అయ్యాక ఇక్కడ వస్తా ఉన్నది, డెవలప్ అయిపోయి ఉన్నాయి. అంచేత ఇక్కడ ఈ గురుదేవుల యొక్క కార్యక్రమాలు, 20 పుస్తకాలు, ఈ సాధనా వివరాలన్నీ కూడా ఇక్కడ. ఈ సాధనని ఎలా ఉపయోగించుకోవాలి, పబ్లిక్కి ఎలా తీసుకువెళ్ళాలి అనేది కాకువాయిలో నేర్పబడుతుంది, దాన్ని అర్థం చేసుకోండి. అంచేత ఈ అడ్రస్లన్నీ కూడా కాంటాక్ట్ అడ్రస్లని గుర్తు చేసుకోండి. నెక్స్ట్, కరెక్ట్గా తిప్పమ్మ, పరమపూజ్య గురుదేవుల యొక్క మనకి ఇచ్చినటువంటి సందేశం, 5 సందేశాలు ఉన్నాయి, చాలా జాగ్రత్తగా దాన్ని గమనించుకోండి. ఇది డైరీ గురించి చెప్తున్నాను, ఇది అందులో ఉన్నాయి డీటెయిల్స్. పూజ్య గురుదేవుల నినాదాలు ఏంటి అంటే 21వ శతాబ్ది ఉజ్వల భవిష్యత్. మీరు ఎవరైనా అడిగితే అది చెప్పాలి. ఇందుకు 21/12/2012 నాటికి మొత్తం మానవ సమాజంలో 90 మంది చనిపోతారు అని సైంటిస్టులు చెప్తున్నారు. వాళ్ళ ఇదేంటి అంటే అంత గందరగోళంగా ఉంది ప్రపంచం అంతా కూడా, కానీ పరమపూజ్య గురుదేవులు ఏమనుంటే నేను గ్యారంటీ ఇస్తున్నా ఏమీ అవ్వదు. 2011 నుంచి 12కి ఈ నూతన స్రవంతి లేస్తుంది అంచేత అనే సంపూర్ణ వినాశనాన్ని నేను ఆపేశాను అని గ్యారంటీగా ఇస్తారు పరమపూజ్య గురుదేవులు. ఆ గ్యారంటీ ఆ 20 పుస్తకాల్లో కూడా మీకు లభిస్తుంది. మళ్ళీ ఏమీ అక్కర్లేదు, ఏం చెప్పినా అక్కడికే వెళ్తారు మీరు. అంత అద్భుతమైనటువంటి పుస్తకాలు అవి, చిన్న చిన్న పుస్తకాలు. ఇందులో ఏది మీకు జవాబు దొరకకపోతే, నిన్న నేను కరెక్ట్ చేసుకున్నాను, దానికి నన్ను క్షమించాలి, నా కాలర్ పట్టుకోండి అనుకున్నాక నేను అనుకున్నా కాలర్ లేని షర్ట్ వేసుకుంటానులే అని, నేను కాలర్ ఉన్న షర్టే వేసుకుంటాను, నా కాలర్ పట్టుకోండి ఇక్కడ చెప్పిన అక్కడ లేకపోతే. కానీ ఏం చేయాలి, మీరు విచారక్రాంతిని తీసుకురావాలి. ఏంటి విచారక్రాంతి? ఆత్మ విస్మృతి మర్చిపోయారు మీరు. నేను ఆత్మని ఆత్మని అని జ్ఞానులు కూడా అంటూ ఉంటారు, కానీ ఆ జ్ఞానులు కూడా, రమణ మహర్షి లాంటి జ్ఞాని కూడా బతుకున్నంత వరకు ఆహారం తిన్నాడు, తింటూ ఉంటే. పాల్ బ్రంటన్ లాంటే ఒక విదేశీయుడిని తయారు చేసి తన ఆలోచన విధానాన్ని ప్రపంచానికి అందజేశాడు. అంచేత జ్ఞానం సరిపోదమ్మా, జ్ఞానం నీకుంటే లాభం లేదు, జ్ఞానం ప్రపంచానికి అందాలి. అంచేత విచారక్రాంతి, ఆత్మవిస్మృతి నుంచి మనం మేల్కోవాలి. దానికి గురువుగారు ఇచ్చేటటువంటి ఆశ్వాసం ఏంటంటే, మీరు దేవతలే. నిన్న నేను మీకు చెప్పాను, నేను అది అర్థం కాకపోతే ఆ క్యాసెట్ వినండి, మళ్లీ మళ్లీ ఇది నేను చెప్పే స్థితిలో లేను. అంచేత ఇక్కడ చెప్పినటువంటి క్లాసులు చాలా జాగ్రత్తగా వినండి. ఇంటికి వెళ్ళామంటే ఇందుకు ఇక్కడ ఉంటున్నారు కదా, పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎక్కడో టైం పెట్టుకుని దీని గురించి చెప్పినవన్నీ కూడా వింటర్ నేర్చుకోండి. దాని తర్వాత ఏం చెప్తారు, అవరోధాలన్నింటినీ తొలగించేశాను. కృష్ణుడు అవుతే ఎలా అవుతే అర్జునుడికి చెప్పాడు, నువ్వెవరిని చూసి భయపడుతున్నావో, భీష్మంచ ద్రోణంచ జయద్రథంచ కర్ణం తధాన్యాధవీర. నలుగురిని చూస్తేనే అర్జునుడికి భయం, భీష్ముడు ఇచ్చామనిచ్చు, ద్రోణాచార్యుడు గురువు, ఏకలవ్యుడిని తనకంటే గొప్పగా తయారు చేశాడు ద్రోణాచార్యుడి మూర్తే. అంటే ద్రోణాచార్యుడికి ఎంత శక్తి ఉంటుందో ఊహించుకోగలడు, ఇంకేం యుద్ధం చేస్తాను. కర్ణుడికి ఈయన తండ్రి గారి ఓ బాణం ఇచ్చాడు, ఆ బాణం ఎవరి మీద ప్రయోగిస్తే వాడు చస్తాడని గ్యారంటీగా, అది అర్జునుడి కోసమే దాచిపెట్టానని అందరికీ చెప్తున్నాడు, అందరికీ తెలుసు. అసలు జయద్రథుడు పంచపాండవుల్లో బాబు, నేను అర్జునుడితో ఓడిపోయాను కనుక నేను చేయలేను, మిగతా నలుగురు పాండవుల్ని ఒకరోజు నువ్వు ఆపగలవు, ఆ నలుగురిని ఎదురకుండా చూస్తే ఎవడైనా ఊహించగలడా గెలుస్తానని. కానీ కృష్ణుడు ఏం చెప్పాడు, నేను వాళ్ళని ఎప్పుడో చంపేశాను. సంపూర్ణ సమర్పణ పుస్తకం చూపించండి. ఈ పుస్తకం అందరూ దగ్గర ఉండాలి, ఇందులో ఈ విశేషాలన్నీ ఉన్నాయి, గురువుగారు చెప్పిన వాక్కులే ఉన్నాయి అందులో, 5 ధ్యాన విధానాలు ఉన్నాయి. అన్ని సంస్థల వాళ్ళకి కూడా ఆ ధ్యాన విధానాన్ని సూర్యుడి బొమ్మతో ఇచ్చారు గురువు గారు, మీ గురువు బొమ్మ పెట్టుకోండి అక్కడ. కానీ ధ్యాన విధానం ఏం మార్చుకోక్కర్లేదు, విడిగా సగం తీసి అంచేత ఆ పుస్తకం అందరి దగ్గర ఉండాలి. ఇది శాసన, ఎవరికి ఎవరికి శాసిస్తున్నాను, ఇది నా వాళ్ళకి, మిగతా వాళ్ళని కోరుకుంటున్నాను. కానీ మీరు శాసించగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ పుస్తకం, అంచేత 20 పుస్తకాలు ఆ సంపూర్ణ సమర్పణ, ఇందులో ఇవి ఉన్నాయి పూర్తిగా, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి. అంతేకాకుండా 5 ధ్యాన విధానాలు ఉన్నాయి అందులో. ఇంకొకటి ఉంది, అది రేపు చెప్తాను, గురువు గారి యొక్క ప్రజలకి మనం అందజేసేటటువంటి కార్యక్రమం. ఇదంతా వింటే మీకేమనిపిస్తుందంటే, బాబా ఇంకా రేపు రావండి, ఇంత పని మేము ఎక్కడ చేస్తామని. అంచేత ప్రపంచానికి కూడా, వ్యక్తులకి కూడా అందజేయగలిగేటటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. జన్మశతాబ్ది లోపల 3 సంవత్సరాలలో అందరూ చేయగలరని అది మాత్రం రేపు చెప్తాను నేను. అది కూడా ఆ పుస్తకం పైకెత్తండి, ఆ పుస్తకం అది అందులో ఉంది. అంచేత అవరోధాలన్నింటినీ తొలగించేశాను అన్న దానికి గ్యారంటీ మీకు అక్కడ లభిస్తుంది. దాని తర్వాత మీ వ్యక్తిగత సామాజిక బాధ్యతలు, శారీరక మానసిక కష్టాలను నేను చూసుకుంటాను, అదొక గ్యారంటీ. ఈ పని మీరు చేస్తే, ఈ డైరీ రాయటం అనేది మీరు మొదలెడితే, ఇంకా అక్కడ మీరు రాసుకుంటూ ఉండండి, ఇక్కడ కూడా నేను ఛాలెంజ్ ఇచ్చాను, నేను పరిక్రమలు కరెక్ట్గా చేయగలిగితే, ముఖ్యంగా నవరాత్రులలో కరెక్ట్ అని ఎందుకు మాట అంటానంటే, పరీక్ష రోజుల ముందు చదివితే ఆ చదువు ఎక్కువ ఉపయోగపడుతుంది. అలాగే చైత్ర నవరాత్రులు, ఆశ్వయుజ నవరాత్రులు చాలా ఉపయోగపడతాయి కనుక, మీకు ఏ బాధలున్నా కూడా ప్రదక్షిణలు చేసుకోండి. నేను రాయమన్నాను కూడా, మీ సమస్య అంటే కూడా రాస్తేయండి, మేము కనుక్కుంటాను నేను మీకు అది తీరిందా లేదా అని. ఆల్రెడీ కొంతమంది మా సమస్యలు అప్పుడే తీరిపోయాయండి, 2-3 రోజుల్లో నేను చెప్పారు. ఇంచేత ఆచరిస్తే వస్తుంది, వింటే రాదు. ఇంచేత రాత్రి పొగలు ఆగకుండా 24 గంటలు ఈ క్షేత్రంలో పరిక్రమలు జరగాలి. దీనికి మేమెలా చేస్తామండి, సినిమా హాల్ చుట్టూ తిరగటంలే, మార్కెట్కి రోజు వెళ్ళటంలే, అలాగే ఒకసారి ఇక్కడికి వచ్చి ప్రదర్శనలు చేసుకుని వెళ్తూ ఉండండి పబ్లిక్కి. ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే వ్యక్తిగత సామాజిక బాధ్యతలు శారీరక మానసిక కష్టాలను నేను చూసుకుంటాను. పాండవులది వాళ్ళది ఎవరు చూసుకున్నారు? కృష్ణుడు చూసుకున్నాడు. భీష్ముణ్ణి చూసుకోగలిగాడా కృష్ణుడు? ద్రోణాచార్యుణ్ణి చూసుకోగలిగాడా? కృష్ణుడే ఉన్నాడు అక్కడ, ఎందుకు చూసుకోలేకపోయాడు? కృష్ణుడు పని చేయటమే. మన యుగశిల్పులు మన వాళ్ళు ముఖ్యంగా ఈ నారా కోడూరికి ఒక విశేషమైనటువంటి దివ్య చైతన్యత్వం భూమి మీద ఉంది. అది తర్వాత నాకు వీలుంటే చెప్తాను దీనికి ఇంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చిందో. కానీ ప్రస్తుతానికి మాస్టర్ చెప్పారు కనుక నమ్మేయండి, తర్వాత ప్రూఫ్ ఇస్తాను నేను. అంచేత దీన్ని వదిలిపెట్టకండి. వీలున్నంత వరకు మీలో ఎవరికి వీలున్నా ఇక్కడ టైము గడపండి. మీరు గుంటూరులో పనిచేస్తూ ఉంటే మీరు ఇక్కడి నుంచి గుంటూరుకు వెళ్ళి పనిచేసుకుని వచ్చేయండి. హైదరాబాద్లో అయితే ఇది చాలా దగ్గర. హైదరాబాద్లో 2 గంటలు 3 గంటలు వెళ్తే గానీ మళ్ళీ మీ ఇంటికి రాలేరు. నారాకోడూరు నుంచి గుంటూరుకో విజయవాడకో వెళ్ళటానికి నాకు తెలిసి గంట కంటే తక్కువే పడుతుంది. కొంచెం ఆ తీవ్రత మీ జీవితాలలో తీసుకురండి. కానీ హెచ్చరిక ఇచ్చారు గురువు గారు, అహంకరించకండి. అన్నీ తెలిసినా ఏంటమ్మా, కానీ గురువు గారు చూసుకుంటారులే. ఏ గురువు చూసుకోలేడు. నువ్వు చదివితే నీకేదైనా హెల్ప్ చేయగలడు, కానీ మీరు ఆచరణలోకి రాకుండా ఎవడో హెల్ప్ చేయలేడు అన్నది రావణాసురుడి జీవిత చరిత్ర, రాక్షసుల జీవిత చరిత్ర చూస్తేనే మీకు తెలుస్తుంది. శివభక్తుడే అనుకుంటాను నేను రాముడు, రావణాసురుడు. డౌట్ ఉందా మీకు? ఋషి వాక్ చాలా గొప్పది. నీకు డౌట్ ఉంటే తర్వాత అడగమ్మా, ఎందుకంటే డౌట్లు తీర్చే టైం నాకు లేదు. ఆ కాలం మీకు మించిపోయింది. ఇంక ఇక్కడ బయటకు వచ్చినప్పుడే మీరు మాట్లాడగలరు. కానీ ఎందుకంటే ప్రశ్నలు అడగటం తప్ప, అమ్మాయి సేపు తెలుసు కనుక నేను చెప్తున్నా, ఆచరణ శూన్యం. 20 సంవత్సరాలు బట్టి ఇలాంటి జవాబులు ఇచ్చి ఊరుకున్నాను. ఎందుకంటే ప్రశ్నలకి నువ్వు ఆచరించి బాధపడితే నేను ఏదైనా చెప్పగలను. చాలా ఓపెన్ గా ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, నేను ఇంకా 14వ తారీఖు తర్వాత మీకు లభించను. ఈ కార్యక్రమాలు చేస్తే మీ చరణాల దగ్గర ఉంటా దారి చూపిస్తూ. ఇంచేత అంత శివభక్తుడు కూడా ఏమయ్యాడు? చచ్చాడు. చేత భక్తి సరిపోదు. భక్తితో పాటు ఆదర్శవంతమైనటువంటి మార్గం, ఆదర్శమైనటువంటి లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం గురువు గారు చెప్పారు ఈ కాలంలో ఎలా చేయాలో. అంచేత ఆ లక్ష్యాన్ని మీరు వదిలి మా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే గురువు గారి హెల్ప్ దొరకదు మీకు, మిగతా వాళ్ళ హెల్ప్ దొరుకుతుంది. ఇంకోటేంటి, నోటితో కరిష్యే వచనం తవా అంటాం కాదు, ఆచరణలో చూపించండి. ఇక్కడ నాకు నిరంతరము కూడా గాయత్రి పరిక్రమ జరగాలి, గోసేవ చదవాలి, యజ్ఞం జరగాలి, ఈ క్లాసులు జరగాలి. దానికి 10 మంది సక్రియంగా ఉంటే చాలా ఆశ్రమంలో, పెర్మనెంట్ గా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇన్ని కూడా ఆశ్రమంలోనే కూర్చుని ఉండమండి, దాన్ని చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఆశ్రమం పని అవుతే చూడగలరు, కానీ ఈ కార్యక్రమాలు ఎలా చూడగలరు? ఇది చూస్తూ ఉంటే పని జరగదు. చేత ఇక్కడ ఉండేవాళ్ళు 10 మంది ఉంటే చాలు, మ్యాజిక్లు అన్నీ జరుగుతాయి. అది చెప్తూ ఈ పుస్తకం గురించి ఇంకా డీటెయిల్స్ తెలుసున్న వాళ్ళని అడగండి. కానీ దీన్ని ఎలా ఉపయోగించుకోవాలో అనేది ఒక అదొక్కటి చెప్పండి, ఇంక 5 నిమిషాలు చెప్తాను నేను. ఇంకా అదేదమ్మా దేశ జాతి అన్నది, మరి అది చూపించు. పరమ పూజ్య గురుదేవులు దేశ జాతి కుల మత లింగ వయోభేదములు వైజ్ఞానిక ఆధ్యాత్మిక సైంటిఫిక్. ఇక్కడ మీలో ఉన్నటువంటి ఆత్మశక్తిని మీరు నమ్ముకుంటే చాలు, ఇంకా ఏ దేవతని మీరు నమ్మక్కర్లే. దానికి ముఖ్య సూత్రాలు ఏమిటి అంటే చదవండమ్మా. మీరు మీకు ఏం ప్రయోగశాల ఉంది? మీ శరీరమే. పనిముట్లు మీరు ఏం చేస్తారు? సూర్యోపాసన చేసుకోవచ్చు, గాయత్రి మంత్ర సాధన చేసుకోవచ్చు, యజ్ఞమయ జీవిత విధానం నేర్చుకోవచ్చు, లేకపోతే 3 చేసుకోవచ్చు. ఎలా చేయాలి? ఉపాసన, సాధన, ఆరాధన ద్వారా. నిత్య జీవితంలో మీరేం చేయాలి? సేవ, సత్సంగము, స్వాధ్యాయము, సంయమనము ద్వారా. అధ్యయనం చేయవలసినటువంటి పుస్తకాలు ఇక్కడున్నాయి. సరే, తర్వాత ఇంకా అక్కడికి వచ్చేసే బాక్స్ కి. ఇక్కడ కేడిఎస్ పుస్తకాల పేరు లిస్ట్ ఇచ్చినట్టున్నాను చూడు. అక్కడ ప్రతి పుస్తకానికి కాస్త పెద్దగా చూపించను, కనిపించదమ్మా నా కళ్ళ చూడున్న డయాబెటీస్ ప్రాబ్లం. చేత కేడిఎస్ రిఫరెన్స్ ఎక్కడ ఇచ్చావు? ఇక్కడ కాదు, లోపల ఎక్కడుంది? ఇది పేజీలు 46 నుంచి 55 వరకు ఎలా చేయాలి అని రాసింది. నెక్స్ట్ కేడిఎస్ అంటే ఆ పుస్తకాలు అనమాట, క్రాంతిధరణి సాహిత్యం. నెక్స్ట్ చూపించు. రెండో పుస్తకంలో పేజీ 37 నుంచి 43 వరకు రాబోయే శతాబ్దానికి అధిష్టాత సూర్యుడు అని ఇప్పుడు సైంటిస్టులు కూడా దాన్ని ఒప్పుకుంటున్నారు. ఆ సూర్యుని ఎలా ఉపయోగించుకోవాలో సైంటిఫిక్ గా ఆయన రాశాడు. నెక్స్ట్ క్రాంతిధర్మి సాహిత్య 19వ పుస్తకం అది, పేజీ 25 నుంచి 46 వరకు ఆచరణాత్మక సాధనకు 4 సోపానాలు. నెక్స్ట్ అంతా 20 పుస్తకాల్లోనే ఉంది, మళ్ళా ఏమి అక్కర్లేదు. అందులోంచి కొన్ని పేజీలు తీసి ఇక్కడ ఇచ్చాను. ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఆ పుస్తకం చూసుకోవచ్చు మీరు. తర్వాత 7వ పుస్తకం పేజీ 19 నుంచి 31 వరకు, అందులో అన్ని పేజీలు ఇవ్వలేదు నేను. డైరీలో రాసుకోవటానికి మీరు తెలియవలసిన విషయాలు మాత్రమే ఇక్కడ ఇచ్చాను నేను. మిగతా డీటెయిల్స్ అన్ని కావాలంటే ఆ పుస్తకంలో చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఆధ్యాత్మిక సాధన వివరాలు ఇప్పుడు నేను అది ఎక్స్ప్లెయిన్ చేయను. ఇంకా పేజీకి వచ్చేయమ్మా. ఇది 27 నుంచి మొదలెట్టిన వాళ్ళు ఉన్నారు, ఇవే అయిపోయాయి రోజులు, ఒక వీక్ అయిపోయింది. నెక్స్ట్ 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 అక్టోబర్ 3rd 4th ఒక వారం ఉంటుంది ఇక్కడ. దాని తర్వాత 4th వచ్చింది కదా, ఇక్కడ చూడండి మీరు ఆత్మబోధ చేసుకున్నారా లేదా, చేసుకుంటే టిక్ పెట్టుకోవాలి. ఆత్మబోధ ఎలా చేసుకోవాలో ఇందాక నేను పేజీలు చూపించానే, క్రాంతిధర్మి సాహిత్యం అందులో ఉన్నాయి, ఆ డైరీలో ముందు ప్రింట్ అయి ఉంటాయి. అంచేత ఆత్మబోధ ఎలా చేసుకుంటాం అన్నది మీరు తెలుసుకుని అది చదువుకుని అవగాహన చేసుకుని ప్రతిరోజు మీరు ఆత్మబోధ చేసుకుని ఉంటే టిక్ పెట్టాలి, చేసుకోకపోతే టిక్ పెట్టరు. తత్వబోధ, భజన, మనన, ఇంగిత జ్ఞానము, నిజాయితీ, బాధ్యత, ధైర్యము, శ్రమశీలత, మితవ్యయము, శిష్టత, సువ్యవస్థ, సహకారము, సత్సంకల్పాలు. ప్రతిరోజు ఇవే టిక్ పెట్టుకోవాలి, మేము చేశామా లేదా అని. ఇంకంతకంటే మీరేం చేయక్కర్లే. దాని తర్వాత ఇలా ప్రతిరోజు చూసుకుంటారు, కొన్ని చేయగలుగుతారు కొన్ని చేయలేరు. పరమపూజ్య గురుదేవులు ఏమన్నారంటే, ఏం పర్వాలేదు, మనిషి చిన్నప్పుడు నడుస్తూ ఉంటాడు, అడుగులు వేస్తూ ఉంటాడు, అడుగులు వేస్తూ ఉంటే పడుతూ ఉంటాడు, పడుతూ ఉంటే వాడు పడిపోతాడని నడవటం ఆపుతారా లేకపోతే ఇంకా మీరు నడవమని ప్రోత్సహిస్తారా? నడవలేకపోయాడు కదా, ఎందుకు ప్రోత్సహిస్తాం? చేయలేకపోయినా రోజు దాన్ని అభ్యసిస్తే ఎప్పుడు అప్పుడు చేయగలుగుతారు. కనుక చేయలేకపోతున్నాము అని బాధక్కర్లే, ప్రయత్నించామా లేదా అని మనసులో అనుకోండి. చేయలేకపోతే చేయలేదు అనుకోండి, టిక్ పెట్టరు. చేస్తే టిక్ పెడతారు. ఆ వారం అంతా అయిపోయిన తర్వాత వారానికి గురుదేవులు ఒక రోజు చాలా ప్రముఖమైన సాధనలు చేయమన్నారు. రోజుకి వారానికి ఒకసారి, కొంతమంది ఆదివారాలు చేస్తారు, కొంతమంది గురువారాలు చేస్తారు, మీకు వీలైన రోజు. అది ఏదైనా చేసి ఉంటే బాక్స్ ఎదురా ఇక్కడ టిక్ పెట్టాలి. ఇది వారంలో ఒకసారి చేస్తాం కనుక ఈ పేజీలో వచ్చింది. దాని తర్వాత మీరు ఏదైనా చేయలేకపోతే దానికి మీరేం ప్రాయశ్చిత్తం చేసుకుంటారో రాసుకోండి. ఆ పేజీ అంతా ఎలా ఉంది? ఇదంతా మీరు చేయలేని దానికి మీరు మీరు ఏమి శిక్ష వేసుకున్నారో రాసుకోవాలి, అది ఆచరణలో పెట్టాలి. కాలేజీకి వెళ్ళకపోతే భయపడుతూ నెక్స్ట్ డే క్లాస్కి వెళ్తాడు కుర్రాడు. ఎందుకు? లెక్చరర్ తిడతాడు. ఈ కాలంలో అయితే తిట్టడం ఎవరికే ఉంది, ఇదివరకు అయితే స్కూల్లో అక్కడ స్టాండప్ ఆన్ ద బెంచ్ ఏదో గోడ కుర్చీలు. ఎందుకు అవంతా మేము మీద కసితోనా? చెవులు ఎందుకు పీకేవారు మీకు తెలుసా? అసలు సైన్స్ చెవి మెలేస్తే జ్ఞాపశక్తి పెరుగుతుంది. ఆ సైన్స్ చాలామందికి తెలియదు. అంచేత మీరు ఇతరుల చెవి మెలేసుకోకండి. జ్ఞాపశక్తి పెరగాలంటే మీ చెవి మీరే మెలేసుకోండి. ఏదో చెప్పారు అని మీరు మామూలుగా రోజు ఇలా చేసుకోవచ్చు. అంచేత పూర్వకాలంలో ఇచ్చే శిక్ష పిల్లలకి ఉపయోగపడేటట్టు ఉండేది. అది తర్వాత తర్వాత టీచర్లు మర్చిపోయారు. చివరికి అదేంటంటే అమ్మో తప్పు అనేటువంటి పరిస్థితికి ఎందుకు వచ్చారంటే, నేను ఎప్పుడు చెప్తా పేరెంట్స్ తప్పు వల్ల పిల్లలు చెడిపోతున్నారు, టీచర్స్ తప్పు వల్ల స్టూడెంట్స్ చెడిపోతున్నారు. విద్యార్థుల్ని మనం ఎలా బ్లేమ్ చేయగలం మనం చెప్పకుండా. ఇంచేత ప్రాయశ్చిత్తం అనేది ఇలాగే ఎలా చేసుకోవాలో పరమ పూజ్య గురుదేవులు తన ఆత్మకథలో రాసుకున్నారు. ఆయన ఎప్పుడైనా ఏదైనా చేయలేకపోతే, ఉదాహరణకి జపం చేయకపోతే ఆ రోజు భోజనం చేయను అన్నాడు, నిర్ణయం తీసుకున్నాడు ఆయన తన 12 ఏట. దాని తర్వాత ఆయన రాస్తాడు, నా జీవితంలో ఎప్పుడు నేను భోజనం మానలేదు. అంటే అర్థం ఏంటి, శరీరం వదిలే రోజు కూడా అంత విషమ పరిస్థితుల్లో కూడా 7.5 గంటలు జపం చేశాకే శరీరం వదిలేడు ఆయన. మనం అలా పెట్టుకోకల్లే, అది వేరు. మనకి మార్గదర్శనం చేయడానికి నిలబడ్డటువంటి వ్యక్తి, సంపూర్ణ మానవ జాతికి సామర్థ్యం ఇవ్వటానికి నిలబడ్డ వ్యక్తి చేసిన సాధన. మీకు ఎలా చేయాలో ఈ పుస్తకాల్లో ఉన్నాయి. ఆ పుస్తకాల్లో ఉన్నటువంటివి ఇప్పుడు టిక్ పెట్టుకోవాల్సినటువంటివి, ఈ ప్రాశ్చిత ఎలా చేసుకోవాలో అనేటటువంటి పేజీలు నేను ముందే డైరీ కిందాక చూపించాను కదా, కేడీఎస్ బుక్స్ 1, 2, 3 అని. అది మీరు చదువుకోండి, ఆచరించండి. అదే ఆచరిస్తున్నటువంటి వాళ్ళకి మాత్రమే నా క్లాసు ఉంటుంది. ఇప్పుడు కాదు, ఇప్పుడు నా క్లాసు మీరు అందరూ వినొచ్చు. కానీ నా వాళ్ళకి ఇప్పుడు నేను అప్పుడే శాసించటం మొదలెట్టాను. నేను ఏం శాసించాను, ఏం శాసించాను అదేందా గుర్తులేదు. ఈ బొమ్మ సమర్పణ పుస్తకం ఖచ్చితంగా ఇంటింటికి తీసుకెళ్ళండి, మిగతా వాళ్ళని అర్థిస్తున్నాను. అక్టోబర్ 14 తర్వాత అర్థించే వాళ్లతో నేను మాట్లాడను. జై గురుదేవ్.